నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మీరు అరుణాచల శివ అరుణాచల శివ అంటున్నారు, అది నామం. మంత్రం కింద చేసుకోవాలంటే ఇలా అనుకోండి, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అలా మంత్రం కింద చేసుకుంటే ఇలా అనుకోండి, అరుణాచల శివ ఇది నామం, ఇది మంత్రం, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. రాబోయే ప్రవచనంలో ఇది పదవి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు సరిపోతుంది. కర్తృరాజ్ఞే ఒక్క మాట మీరు జ్ఞాపకం పెట్టుకో, ఉపదేశాలలో మాకు మీకు మనకు అన్ని శ్లోకాలు రాకపోతే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కర్తృరాజ్ఞయ. అంటే దీని అర్థం ఏంటంటే కొంచెం లోతుకెళదాం, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని శ్లోకం అంతా కూడా అక్కర్లేదు. కర్తృరాజ్ఞయ అంటే కర్త అంటే అక్కడ ఈశ్వరుడు, భక్తులేమో ఈశ్వరుడు అంటారు, జ్ఞానులు బ్రహ్మం అంటారు. వస్తువు ఒకటే, రకరకాలుగా పిలుస్తారు. ముస్లింలు అల్లా 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 అంటారు, అల్లా 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 అంటారు. వాళ్ళు క్రైస్తవులు యహోవా 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 అంటారు, మనం నారాయణ నారాయణ అని మనం అంటాం. వస్తువు ఒకటే, వస్తువు ఒకటే, తేడా ఏమి లేదు. ఉన్నది ఒకటంటే ఒకటే, అందులో వివాదం లేదు. మన అహంకారాల మటుకు పేచీలు పెట్టుకుంటాం, అహంకారం ఎలా పోగొట్టుకోవాలని మన అహంకారంతో పేచీ పెట్టుకుంటాం. అంత తెలివైన వాళ్ళం మనం. మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే అహంకారం ఎలా పోగొట్టుకోవాలని అహంకారంతో పేచీలు పెట్టుకుంటా ఉంటాం. అంటే అంత బుద్ధిమంతులు అన్నమాట మనం. అది అంటే ఆ కర్తృరాజ్ఞే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, అది ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, మీకు ఏదన్నా అధికారాలు ఉన్నా, లేకపోతే ధనం ఉన్నా, మీకు లక్ష్మీ కటాక్షం ఉన్నా, సరస్వతి కటాక్షం ఉన్నా, ఏమున్నా మనం బొమ్మలం మాత్రమే. ఆ ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ, ఆ కర్తృ యొక్క ఆజ్ఞించే జరుగుతుంది. అంటే మీకు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, అనుకోండి, అది మీ తెలివితేటలని మీరు అనుకుంటారు కానీ తెలివితేటలేదు, అప్పుడు అలాగా జరగవలసింది ఈశ్వర సంకల్పం ప్రకారం జరగదు. అశుభం జరిగిన అంతే, శుభం జరిగిన అంతే. కర్తృరాజ్ఞయ కర్మకిం పరం కర్మ తజ్జడం. మీరు ఒకసారి పెద్ద ఘనకార్యం చేసేయచ్చు కానీ ఫలితం చిన్నది రావచ్చు. ఒకసారి చిన్న పని చేయొచ్చు, ఫలితం పెద్దది రావచ్చు. ఏం చేద్దంటే ఆ జడ వస్తువు ఫలితాన్ని నిర్ణయించే శక్తి దానికి లేదు, ఫలితాన్ని నిర్ణయించేవాడు ఈశ్వరుడు, అది కర్తృరాజ్ఞయ. అంటే మీకు ఇంటికాడ ఏది జరిగినా మీకంటే మీకు నాకు కాదు, ప్రపంచంలో సృష్టిలో జీవకోటికి అందరికి, మీరంటే ఇక్కడ కూర్చొని 10 మంది అనుకోకండి. మీరు సృష్టిలో వాళ్ళు ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ లేకుండా, ఈశ్వరుడు యొక్క సంకల్పం లేకుండా ఎక్కడ ఏది జరగటానికి వీల్లేదు, జరగదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు తెగిపోయిన గాలి గాలిపటం తెగిపోతే ఇటు గాలి వేస్తే ఇటు పోతా ఉంటుంది. మన జీవితాలు అలా లేవు. ఎప్పుడు ఏ రోజు నువ్వు ఎక్కడ ఉండాలో, మన ముక్కులో గాలి ఎప్పుడు బయటికి పోవాలో, అన్ని నిర్ణయం అన్ని కరెక్ట్గా మ్యాథమెటికల్ యాక్యురసీ కరెక్ట్గా నిర్ణయం పడి మన భూమి మీదకి పంపుతాడు భగవంతుడు. అలా ఇప్పుడు మన రాష్ట్రపతి గారు భీమవరం వస్తున్నారు, ఉదాహరణ చెప్తున్నా, ఆయనకి రాజకీయాలతో ఏం సంబంధం లేదు, సైన్స్ చదివి చదువుకున్నారు, ఆయన ఉద్యోగం రాకొంతకాలం బెంగెట్టుకున్నారు, బెంగెట్టుకుని శివానంద స్వామి బయోగ్రఫీలు రాసుకున్నారు, శివానంద స్వామి ఆశ్రమం ఏడు రెండు రోజులు ఉన్నారు బెంగెట్టుకుని, తర్వాత ఆయన ఓదార్చారు ఓదార్చారు. అలా బెంగ పెట్టుకోకూడదు అబ్బాయి, ఆయన విమానాల ఉద్యోగం అంటే ఆయనకి ఇష్టం. ఆయన బీఎస్సీ ఎంఎస్సీ చదివాక విమానాల ఉద్యోగాలను ప్రయత్నం చేస్తే 11 మందిని సెలెక్ట్ చేసుకుని 12 వాడి పేరు ఈయన వదిలేశారు. 12 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఈయన పేరు వచ్చిన 11 మంది సెలెక్ట్ చేసుకుంటే ఒక పేర్లు తప్పిపోయాయి, ఒక పేర్లో మిస్ అయిపోయాయని శివానంద్ దగ్గర చెప్పారు. అప్పుడు శివానంద్ అన్నారంటే ఈయన ముస్లిం అవటానికి స్వగ్రామం రామేశ్వరం, అయింది స్వగ్రామం రామేశ్వరం ముస్లిం, కానీ హిందువులతో స్నేహంగా ఉంటారు వాళ్ళ పూర్వీకులు, వాళ్ళు కూడా అలవాటు, ఈయన కూడా హిందువులతో స్నేహంగా ఉంటారు, మతపిచ్చవున మనుషులు మటుకు కాదు. అది తండ్రి గారు అన్నారంటే నీకు ఎందుకే రామేశ్వరం గుళ్ళో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ఎక్కడికి తిరగొద్దని చెప్పారు ఆ ట్రస్టీలు అందరూ నాకు తెలుసు. అంటే నాకు గుడి ఉద్యోగం అంత ఇంట్రెస్ట్ లేదు, గుడి ఉద్యోగం అయితే నీకు రామేశ్వరం గుళ్ళో భక్తులను చూసుకుంటూ ఉండొచ్చు, ఆ ఉద్యోగం నీకు సరిపోతుందని చెప్తే, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను అని ఏదో చెప్పారు. చాలా ప్రయత్నం చేసుకున్నారు. అప్పుడు శివానంద ఆయనకు ఒక మాట చెప్పాడట, నువ్వు వెళ్ళి గంగానంద్ర స్నానం చేసిన నా దగ్గరికి అన్నాడు, స్నానం చేసి వచ్చాడు. అప్పుడు ఏం చెప్పాడు శివానంద, అది కదయ్యా, నీ శరీరం నీ తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే నువ్వు ఏ పని చేయాలో ఆ పని నిర్ణయం పడుతుంది. విమానాలు నడపడానికి నువ్వు పుట్టలేదు, విమానాలు నడపడానికి నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక్క నెంబర్లో మిస్ అయిపోయిన, ఒక్క నెంబర్లో మిస్ అయ్యనుకుంటున్నావు పిచ్చవాడా. ఒక్క నెంబర్లో కొంతమంది ఒక్క మార్క్తో ఫెయిల్ అయిపోతా ఉంటారు, అలా కాదు, ఒక్క నెంబర్లో మిస్ అయిపోయాను అంటున్నాడు. ఇది చిన్నతనం వచ్చి అప్పుడు చిన్నతనం తెలియకలా అంటే నువ్వు పిచ్చవాడు, ఒక్క నెంబర్లో మిస్ అవ్వడం కాదు, నీ శరీర ప్రారంభంలో విమానాలు నడపడానికి, నీ విమానాలు నడపడానికి ఇంజిన్ అతని ఉద్దేశం ఏంటి, విమానం నడపడం కాదు, ఇంజిన్కి ఏదైనా మరమ్మతు వస్తే ఒక ఇంజనీర్ చేస్తూ ఉంటాడు పని. ఆ ఉద్యోగం కోసం ట్రై చేశాడనమాట. విమానాలు నడపడం, ఒక పైలట్ కూడా ఇంజనీర్ ఉంటాడు, వాడు ఎప్పటికప్పుడు విమానం ఇంజిన్ నడుపుతూ ఉంటాడు, పైలట్ ఇంజిన్ ముట్టుకోకూడదు. వీడు ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి డెహ్రాడూన్లో ఫెయిల్ అయ్యాడు. ఆయన ఫెయిల్ అయ్యాడంటే ఇంకో నెంబర్లో తప్పిపోయాడు. అప్పుడు శివానంద్ అన్నాడు, అది కాదు, ప్రతివాడి దేహం కూడా, నేను డాక్టర్నే, శివానంద్ అన్నాడు, నేను డాక్టర్నే, వైద్యం చేశాను, నా ప్రారంభం ఈ భక్తి మార్గంలోకి వచ్చేసాను, నేను రావాలని వచ్చానేదో నా ప్రారంభం అలా తీసుకొచ్చింది, అవటానికి నేను డాక్టర్నే, ఏదో ఆపరేషన్ చేసుకుంటూ మందులు ఇచ్చుకుంటూ కూర్చోవచ్చును కదా, తమిళ నాయన శివానంద, కానీ నా ప్రారంభం ఇలా తీసుకొచ్చింది, నీ ప్రారంభంలో అది లేదు, విమానాలు ఇంజిన్లు మరమ్మతు చేసే ప్రారంభం నీకు లేదు, నువ్వు మామూలుగా ప్రయత్నం చేసుకో, భగవంతుడు నీ ప్రారంభంలో ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం నీకు వచ్చి ఇలా చేస్తాడని చెప్పి నువ్వు కంగారు పడుకుని బెంగెట్టుకున్నా మరి ఇంటికి వెళ్ళి ఏమవుతావో నా దగ్గర రెండు రోజులు పెట్టుకుని పంపించాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే రామేశ్వరం రావటం మానేసి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నం చేసుకున్నాడు. అప్పుడు ఆ సైన్స్ విభాగంలో నెలకు 300 జీతం మీద ఉద్యోగం దొరికింది. ఢిల్లీలో ఒక సైన్స్ డిపార్ట్మెంట్లో నెలకు 300 రూపాయల మీద ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి పనిచేస్తాడు. పెళ్లి పేరంటం లేదు ఆయనకి, ఆయనకి పెళ్లి పేరంటం లేదు, కష్టపడి పనిచేస్తాడు, బద్దకించడం. చాలా సైన్స్ రంగంలో పనిచేసి అభివృద్ధిలోకి వచ్చాడు. ఆ ఢిల్లీలో ఉండటం వల్ల ఏంటంటే నాయకులందరితో పరిచయం. అతనికి ఏదో రాజకీయంగా పైకి వద్దామని కాదు, ఈ సైన్స్ పేరు చెప్పి పెద్ద పెద్ద వాళ్ళతో డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కొంతకాలం బెంగళూరులో ఉన్నాడు, కొంతకాలం ఢిల్లీలో ఉన్నాడు. మరి తర్వాత ఏమో వాళ్ళు తమిళనాడు కదా వాళ్ళది, మద్రాసు వచ్చేసి ఏదో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఒక కాలేజీలో. మామూలుగా రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి ప్రైవేట్ కాలేజీలో ఒక లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మన దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితి అలాగ 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 గెంతుకు వస్తాడో నీ తెలివితేటల వల్ల ఏమీ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే కర్తురాజు, అది ఉద్యోగం చేసుకుంటే అంటే ఇప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి, ఇప్పుడు 20 పార్టీలు కలిసి ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నాయి, వాజ్పేయి ఏమో 10 పార్టీలను కలిసి గవర్నమెంట్ చేశారు, గవర్నమెంట్ నడిపేవారు. వాజ్పేయి ఎవరు ఒకళ్ళిద్దరి పేరు చూస్తే మిగతా పార్టీలందరూ వాడికి నచ్చలేదు అన్నారు, మిగతా పార్టీల పేరు చూస్తే వాజ్పేయికి నచ్చలేదు అన్నారు. ఇలాగ 5-6 పేర్లు చచ్చింది, ఒకరికి నచ్చింది ఇంకోటికి నచ్చింది, ఇంకోటికైతే నచ్చింది ఒకరికి నచ్చింది కాదు. మరి ఇలాగే అదో ఏదో నచ్చాలి కదా, ఎవడో నచ్చకపోతే ఇలాగా ఎవడొకటి నచ్చాలి కదా. ఇతర దేశంలో తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రపతిలో ఏం చేస్తాం, మీకు నచ్చడు మాకు నచ్చరాదు, మాకు నచ్చడు మీకు నచ్చరాదు, ఎవడొకటి నచ్చకపోతే ఎలా ఉంటాయంటే. అప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఒక వాళ్ళకి ఒకరి మీద ఒకళ్ళకి ద్వేషాలు ఉన్నాయి. ఇంక ఈ సైంటిస్ట్ ఉన్నాడు, పైగా త్వర ముస్లిం మతం, ముస్లింకి ఇచ్చినట్టు ఉంటుంది ఒక పదవే, ముస్లిం అది ముస్లింకి ఇచ్చినట్టు పని ఉంటుంది, పైగా పేచీడు మనిషి కాదు, ఆయన పిలవండి ఏమంటాడు అంట. అప్పుడు ఆయన పిలిస్తే సంతోషం, మీరు అందరూ కలిసి ఇస్తే వచ్చేస్తానన్నాడు. ఆ రాష్ట్రపతి పదవి పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో మీకు ఇది అర్థం చేసుకుని రమణ మహర్షి గారు ఇక్కడే చెప్పారు, నీకేదైనా వచ్చేది ఉంటే నీ కోరికతోడు సంబంధం లేకుండా వస్తుంది. ఈ మహర్షులు చెప్పిన మాటలు మీకు అనుభవం లేక అబద్ధాలు అనుకుంటారు. ఈ రాష్ట్రపతి గారు తన కోరిక ఏమి లేకుండా లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటాంటే మద్రాసులో ప్రైవేట్ కాలేజీలో పిలిచి ఆయన రాష్ట్రపతి పదవి ఇచ్చారు. ఆయన కోరికతోడు సంబంధం లేదు, రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు, అతను రాజకీయంగా జీవించలేదు, ఎప్పుడు రాజకీయాలు ఎలా ఉంటా కూడా తెలియదు, రాష్ట్రపతి పదవిలోకి వచ్చాక రాజకీయాలు నేర్చుకుంటున్నానని చెప్పాడు. అందుకని అంతకుముందు అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ దేహ ప్రారంభం ఉన్నప్పుడు మీ కోరిక మీరు చేసిన కర్మతోటి కానీ మీరు చేసిన కోరికతోటి కానీ సంబంధం లేదు, కర్తురాజ్ఞ ఒక్కటే గుర్తుపెట్టుకుని కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఏమి చిన్నప్పటి నుంచి కష్టపడి రాష్ట్రపతి అవుదాం ప్రధానమంత్రి అవుదామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ పదవులు లేకుండా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రి అవుదామని ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతి అవుదామని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏ కోరిక లేని వాళ్ళకి ఆ పదవులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే కర్తురాజ్యం కర్మకిం పరం కర్మ తజ్జడం. నువ్వు రాష్ట్రపతి అవుదామని చాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యావు, ఫెయిల్ అయితే మరి అప్పుడు నీ కర్మ ఏం చేసింది, నీ ప్రయత్నం ఎందుకు ఫెయిల్ అయింది అంటే కర్త యొక్క ఆజ్ఞం లేదు, అక్కడ ఈశ్వరుడు ఆజ్ఞం లేదు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతావు. ఒకసారి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అవుతావు, నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా కర్త యొక్క ఈశ్వరు యొక్క ఆజ్ఞను బట్టి నీకు ఆ ఫలితం వచ్చింది కానీ కేవలం నీ ప్రయత్నం వల్ల రాలేదని జ్ఞాపకం పెట్టుకో. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. మీకు విశ్లేషణ ఉండాలి, ఒక్క శ్లోకం మీకు గుర్తుంటే చాలు మీ మనసు శాంతిగా ఉంటుంది, మీ జీవుల్లోని అహంభావం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత మీకు భగవంతుని అంది భక్తి సరిపోదు. మీరందరూ చాలా మంచివాళ్ళే, మీకందరికీ జ్ఞానం కలుగుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకేమో చదువు వచ్చిందనుకోండి, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనుకోండి, మీకేమైనా డబ్బులు కలిసి వస్తున్నాయనుకోండి, లేకపోతే మీకేమైనా అధికారాలు వచ్చినాయనుకోండి, లేకపోతే మీరు అనుకున్న పనులు అయిపోతున్నాయనుకో, మిమ్మల్ని చూసి ఎవరో పట్టుకున్నారు సంతోషం వచ్చేస్తుంది, మేము అనుకున్న పనులు అని అయిపోతున్నాయి, ఓ ఎంజాయ్ చేసేస్తారు, పాయసం నోట్లో పోసుకున్నట్టు ఎంజాయ్ చేసేస్తారంటారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నారు, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు ఎప్పుడన్నా భగవంతుని అలా ఎంజాయ్ చేశారు? మీరందరూ భక్తులే, అసలు ఎంతో కొంత భక్తులు అయితే ఇక్కడికి ఎందుకు వస్తారు? మీరు భక్తులు కాదని అంటున్నారు, ఎంతో కొంత భక్తి ఉంది కాబట్టి, జిజ్ఞాస ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. కానీ మీరు 30 రూపాయలు 40 రూపాయలు బస్సులు ఖర్చు పెట్టుకు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు ఎప్పుడన్నా భగవంతుని ఎంజాయ్ చేశారా? మీ బాహ్య పరిస్థితిని బట్టి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అయ్యో ఆ భగవంతుడు ఎంజాయ్ ఇన్ గాడ్, ఆ లోపల ఎంత విశాలంగా ఉన్నాడు ఈశ్వరుడు, లోపల ఆ వైభవం, హృదయంలో వైభవం ఎలాగుంది, కొండల్లో గుహల్లో సింహం ఉంది, మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ సింహం కంటే గొప్ప పరాక్రమంతుడు ఈశ్వరుడు. కొండ గుహల్లో సింహం ఉంటే ఆడు మృగరాజు, సింహాన్ని మృగరాజు అంటారు. ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఈడు జీవకోటికి రాజు. హృదయ గుహలో ఈడున్నాడు, ఆ కొండ గుహల్లో సింహం ఉంది. ఆడు మృగరాజు, ఈడు జీవుడికి రాజు, జీవకోటికి రాజు, భర్త, ప్రభు, యజమాని, వీడే కర్త, కర్తురాజ్ఞ అన్నవాడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నవాడు. ఆయన ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేశారు? మీరు బూరులు తిన్నప్పుడు, గాలి తిన్నప్పుడు, మీ కోరికలు నెరవేరినప్పుడు మీరు ఎలా ఉంటున్నారో, ఆ భగవంతుని ఎప్పుడైనా ఆ భగవంతుని జ్ఞాపకం వచ్చినప్పుడు కానీ, ఆ భగవంతుని స్మరించుకున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారు? వాళ్ళని ఒక్కరు మీ గుండెని మీరు చేసుకుని చెప్పండి. మీరు పూజ చేస్తున్నారు నేను కాదంటలేదు, ధ్యానం చేస్తున్నారు నేను కాదంటలేదు, కానీ మీరు ఎప్పుడైనా గాడ్ని ఎంజాయ్ చేశారా? ఏదో బలవంతాన్ని దీపారాధన చేయటం, బలవంతాన్ని ఏదో బళ్ళ తిన్నట్టు చేసినట్టు, ఏదో రొటీన్ గా కొంతమంది పనులు చేస్తారు. మనం ముఖం కడుక్కుంటాం, కష్టపడడం, స్నానం చేస్తాం, అలా చేసుకోవడం, పూజ చేసుకోవడం, కానీ నిజంగా ఈశ్వరుతో మీకున్న అనుబంధం ఎప్పుడైనా ఎంజాయ్ చేశారు? ఒకటి గుర్తుకోండి, వాడు గుర్తుపెట్టుకోండి, మన ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయిన వెంటనే మన బంధువులతోటి కానీ, మన స్నేహితులతోటి కానీ, మన పరిసరాలతో కానీ, మన చదువు సంధ్యలతో కానీ, మన పరిస్థితులతో కానీ సంబంధాలు కంప్లీట్ గా తెగిపోతాయి. ఒక ఈశ్వరుతో మటుకు అనుబంధం అలా కంటిన్యూ. తాత్కాలికంగా మెరిసే విషయాల మీద ఎంజాయ్ చేస్తున్నాం, ఎప్పుడు మన కూడా ఉండే వాడిని 100 సంవత్సరాల బయట ఒక క్షణం కూడా మనం ఎంజాయ్ చేయలేదు. ప్లీజ్ ఎంజాయ్ ఇన్ గాడ్, ప్లీజ్ ఎంజాయ్ ఇన్ ఆల్ మైటీ, ప్లీజ్ ఎంజాయ్ ఇన్ ట్రూత్. మన పాలకుల్లో చెప్పుకున్నాం మనం, మీరు జీవించండి, ఇదంతా స్వప్నం అనుకుని జీవించండి, మీరు జీవించండి, ఇదంతా నిజం అనుకుని జీవించొద్దు, ఇదంతా స్వప్నం అనుకుని జీవించండి. ఏమీ లేదు, సరిగ్గా మన శరీరం తల్లి కడుపులో తయారవుతుంది. తల్లి కడుపులో తయారైనప్పుడు ఏం చేస్తుందంటే 7 నెలల్లో జీవుడు ప్రవేశిస్తాడు, 7 నెలల్లో జీవుడు ప్రవేశిస్తాడు. అంటే ప్రాణం ఏం చేస్తుందంటే మనసును కూడా తెచ్చుకుని ఆ జీవుల్లో ప్రవేశిస్తుంది. 7 నెలలవనండి, 8 నెలలవనండి, 9 నెలలవండి, ప్రాణం ఏం చేస్తుందంటే మనస్సుని. ఇప్పుడు మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4కి ముక్కులో గాలి తిరుగుతూనే ఉంటుంది. 4 మనస్సు ఒక రకంగా ఉండదు. మీకు 4 పిల్లలు అనుకోండి, 4కి ముక్కులో గాలి తిరుగుతూనే ఉంటుంది, అందులో తేడా ఉండదు. కానీ 4 మనస్సు ఒక రకంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఎవడ మనస్సు నాడు తీసుకొచ్చా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆ శరీరంలో ప్రవేశపెడుతుంది. ఇలాగే ప్రతి జన్మలో గడిచిపోతూ ఉంటాయి మనకి. మనిషి కూడా నీడ ఎలా ఉంటుందో ఆత్మ కూడా ఈ మనస్సు ప్రాణం అలా ఉంటాయి. ఆత్మకి నీడైతే ఉండదో, ఆత్మకి మనిషికి నీడైతే ఉండదో, ఆత్మకి నీడల కింద ఉంటాయి ఏ ఈ మనస్సు ప్రాణం. మనం ప్రయత్నం చేసి మనోనాశనం కనుక చేసుకుంటే ఆత్మ ఇక్కడ వ్యక్తం అవుతుంది, హృదయంలో వ్యక్తం. అంతవరకు ప్రతి జన్మలో మనసు వచ్చేస్తుంది, ప్రాణం వచ్చేస్తుంది, మనసు వచ్చేస్తుంది, ప్రాణం. నువ్వు శరీరం ఉండగానే నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే నువ్వు మనోనాశనం కనుక చేసుకుంటే నీ పునర్జన్మ హేతులు ఉండవు. పునర్జన్మ హేతులు ఎప్పుడైతే లేవు, నువ్వు ఆత్మలో ఐక్యం అవుతావు, ఆత్మలో విలీనం అవుతావు. అది నీ కడసారి జన్మ. కృష్ణుని అంటాడు గీతలో, నా అవతారాలు మీకు అర్థం అవటలేదు, నా లీలలు మీకు అర్థం అవటలేదు, నేను చేస్తున్న పనులు మీకు అర్థం అవటలేదు. మీరే మామూలుగా కృష్ణుడు కూడా ఏదో కర్మ అనుభవించాడు, పుట్టి కర్మ అనుభవించడానికి పుట్టాడనుకుంటున్నారు. పుట్టుకు లేనివాడు పుడుతున్నాడని ఎంజాయ్ చేయటలేదు. మీరు వాడు ఏం కోరికల వల్ల పుట్టినవాడు కాదు, వాసన వల్ల పుట్టుకునేవాడు. పుట్టుక లేదు నాకు, పుట్టుకంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. పుట్టుక లేనివాడు నేను పుడుతున్నాడంటే మీకు అర్థం కావటం లేదు. నేను చేసిన పని అర్థం అవటం లేదు. తర్వాత మనకు సత్యాన్వేషణ లేదు. సత్య సాక్షాత్కారం అన్నా ఆత్మ సాక్షాత్కారం అన్నా ఒకటి. హృదయంలో సత్యం ఉంది, ఆ చైతన్యం భగవంతుడి తాలూకు చైతన్యం మన హృదయంలో ఉంది. అది గమ్యంగా పెట్టుకోవాలి మనం. మన జీవితాన్ని ఎలా జాగ్రత్తగా ప్రారంభాన్ని బట్టి తిరుగుతుంటే దాంతో తాదాత్యం పొందకుండా మనం చెప్పే మాట, మనం చేసే చేత, మనకు వచ్చే ఆలోచన, ఈ హృదయంలో ఉన్న సత్య సాక్షాత్కారాన్ని, ఉదయం భగవంతుడి తాలూకు చైతన్యాన్ని అనుభవం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మాట దానికి అనుగుణంగా ఉండాలి, మన చేత దానికి అనుగుణంగా ఉండాలి, మన ఆలోచన దానికి అనుగుణంగా ఉండాలి. ఇవన్నిటికి చేస్తూ వాటికి సపోర్ట్గా ఏం చేయాలంటే, బంగారు పళ్ళెనికైనా గోడ సపోర్ట్ ఉండాలంటారు. బంగారు పళ్ళెనైనా ధనంతరం నిలబడలేదు, ఏదో గోడ ఆధారం ఉండాలి, అది పట్టుకో నిలబట్టడానికి. అదే నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ సద్గుణాలను సపోర్ట్గా పెట్టుకోమన్నారు. అంటే మీరు సద్గుణాలు ఉన్నంత మాత్రం చేతి నీకు జ్ఞానం వచ్చేది, కానీ దాని సపోర్ట్ అవసరం. అంటే సద్గుణాలు లేకుండా మనం జ్ఞానం సంపాదించాలన్న కోరిక మీకు రాదు. ఆ సద్గుణాలు గుణ సంపద మీకు లేదనుకోండి, జ్ఞానం సంపాదించాలన్న కాంక్ష, ఎన్లైటన్మెంట్, ఉత్తమోత్తమైన స్థితి, ఆ సుఖం పరమసుఖం, శాశ్వతమైన సుఖం, అలౌకిక సుఖం పొందాలన్న కాంక్ష మీ హృదయంలోంచి రాదు ఎప్పుడు సద్గుణ గుణ సంపద మీకు లేకపోతే. ఆ సద్గుణాలను పోషించుకుంటూ రావాలి. ఎలా అంటే, మీ ఇంటికాడ చంటి పిల్లల్ని ఎలా పోషిస్తారో మీరు అలా మీ సద్గుణాలను అలాగా పోషించుకుంటూ రావాలి. పోషించుకుంటూ వస్తే మీకేం చేస్తుందండి, దుర్గుణాలు ఉన్నవాడు బంధింప పడతాడు ప్రకృతిలోని, సద్గుణాలు ఉన్నవాడిని. ఇప్పుడు మీ ఇంటికాడ పెద్ద కాకల కుక్క ఉందనుకోండి, పెద్ద కాకల కుక్క ఉందనుకోండి, మాట వరుస బాగా కాకల కుక్క ఉంటే మేము వచ్చేవాడు కలిసేస్తుంది, అది లేకపోతే మా పీ కట్టుకుంటుంది, అది ఏదో చేస్తుంది. ఎంత పెద్ద కాకల కుక్క అని మీరు రా బుజ్జి అంటారు అనుకోండి, మీరు మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదే మాయి కూడా కాకల కుక్క లాంటిది, పొగరబోతు కుక్క లాంటిది. ఈ మాయిలో ఇంకెవడు బయటికి రా, నెంబర్ వన్ పొగరబోతు కుక్క లాంటిది మాయి. కొన్ని కొన్ని ఇంటికాడ అంతకే బోర్డులు రాస్తారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని, మనం అజాగ్రత్తగా లోపల వెళ్ళినా వచ్చి వాళ్ళు పీకి పట్టేస్తుంది, ఒక్కేస్తుంది, చంపేస్తుంది. అందుకే కొంతమంది ఇళ్ళకాడ రాసుకుంటారు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, లోపలకు తొందరగా ప్రవేశించకండి అని. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిలిచే లోపలికి వెళతారు, బెల్ల కొట్టి పిలిచి మమ్మల్ని రమ్మంటారో కుక్కలు ఉన్నాయని చెప్పి బయలుదేరు. మనం అజాగ్రత్తకి వెళితే మనం ఇచ్చి మనం పీకి పట్టుకుంటాం. ఆ టైంకి యజమాని వచ్చాను కర వద్దంటే ఆవుతుంది కదా, అది పీకి తీసేస్తుంది. అలాగే కాట్ల కుక్కలాంటిది చాలా బలమైంది. నా మాయను ఎవరు జయించలేరని కృష్ణుడి గీతలో చెప్పాడు. ఇవన్నీ బుడబొక్కలు మాట్లాడుకుంటున్నాం, మనం బుడబొక్కలోడం కాబట్టి, మనం అందరం బుడబొక్కలోడం కాబట్టి భగవంతుడు చెప్పిన మాటలు బుడబొక్కలు మాట్లాడుకుంటున్నాం. ఏం చేద్దా, మనం బుడబొక్కలోడం. మనం నన్నేం గౌరవం చేయక్కర్లేదు, పైగా ఆగవరం కూడా చేస్తున్నారన్నాడు కృష్ణుడు. నన్నేం గౌరవం వద్దురా బాబు, మీరు ఆగవరం కూడా చేయకు. జీవుడికి గౌరవం ఆగవరం కానీ భగవంతుడికి గౌరవం ఆగవరం. భారత యుద్ధంలో ఎవడో ఉన్నాడు ఒక పెద్ద వీరుడు, యుద్ధం జరుగుతాను, వాడు పెద్ద ఆయుధం, ఆడు కౌరవ పక్షంలో ఉన్నాడు, వాడు గొప్ప వీరుడు. అంటే భీష్ముడు ద్రోణుడు వీళ్ళు కాదు, ఇంకొక వీరుడు ఉన్నాడు, వాడు ఒక ఆయుధాన్ని రెడీ పెట్టుకుని ఉంచాడు అర్జునుడిని చంపేయటానికి. నేతవాళ్ళు యుద్ధం చేస్తున్న రాడుతో ఈ ఆయుధం విడిచిపెట్టలేదు, అర్జును చంపడానికి జాతి పెట్టుకుని ఉంచుకున్నాడు ఆయుధం. పైగా విష్ణువు సంపాదించినటువంటి ఆయుధం, ఆడేదో తపస్సులు చేసి ఆయుధం సంపాదించాడు. అర్జును చంపడానికి అట్టే పెట్టుకున్నాడు. ఎగనిస్ట్ గ్రూప్ లో ఉన్నాడు, అంటే కౌరవ సైన్యంలో ఉన్నాడు. వాడి పేరు గుర్తు రావడం, ఎవడైతేనే పేరు ఎవడైతేనే మనకు విషయం ముఖ్యం. వాడు ఏం చేశాడు, యుద్ధం జరుగుతాయని టైం చూసుకున్నాడు. టైం చూసుకుని మహావిష్ణువు యొక్క ఆ మంత్రాన్ని పఠించి ఆయుధం విడిచిపెట్టేప్పుడు మంత్రాలు చదివారు. అప్పుడు ఆయుధాన్ని విడిచిపెట్టి అది శక్తి, మంత్రశక్తి అనమాట. ఆయుధాన్ని విడిచిపెట్టాడు. మన మిస్సైల్ ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు అంటే పెద్ద ఆయుధం అది. అది మంత్రం చదివాడు అర్జునుని విడిచిపెట్టాడు. అర్జున్ మీద అది విష్ణు మంత్రం చదివి అర్జున్ మీద విడిచిపెట్టాడు. అర్జున్ మీద వచ్చేస్తాను అది సరిగ్గా అది ఎక్కడికి గురి చేసి విడిచిపెట్టాడంటే గుండెకి, అర్జునుడు గుండెకి గురి చేసి విడిచిపెట్టాడు. అది వచ్చేస్తాను సచ్చే తెరవరు అర్జునుడు, ఈశ్వరుడే మహిమ. అర్జునుడు అంటే మనకంటే గొప్పవాడు, గొప్ప అలా అర్జునుడు అంటేనే తెల్లటి వాడని, తెలుపు స్వచ్ఛతకి మంచితనానికి గుర్తు. కొంతమంది తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటారంటే ఈ తెల్లబట్టలు ఎలా ఉన్నాయి, మన మనస్సు కూడా అలా ఉంటే బాగుండు అనుకుంటాడు. అది వచ్చేస్తాను, పెద్ద మిస్సైల్ అది వచ్చేస్తాను. వచ్చేస్తాంటే ఆయన చంపే తీరవాలి. ఎవరు మిస్సైల్? అర్జునుడు. సరిగ్గా అర్జునుడు గుండెకి గురి చేసి విడిచిపెట్టాడు. కృష్ణుడు రథం తోలుతున్నాడు. అది వచ్చేస్తాను. వాడు ఏం చేశాడంటే వీడి గుండెకి అది తలకాయ కాదు, గుండెకి గురి పెట్టి వదిలి పెట్టాడు. మిస్సైల్ వచ్చేస్తాను, అది మనల్ని చంపేస్తుందని కూడా అర్జునుడికి తెలియదు. దానికి నేనేదో యువజుని అది ఖండించేయగలను ఆ మిస్సైల్ అనుకుంటున్నాడు కానీ అది వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే రథం తోలుతున్నాడు కదా నెమ్మదిగా పైకి లేచాడు, వాడి గుండెనిచ్చాడు ఆయుధానికి. ఇది ఆయుధం వీడిదే విష్ణువుది, అది ఆడి గుండెనిచ్చి గుండెని తాకింది, వచ్చి గుండెని తాకింది మెల్లో హారం కింద అయిపోయింది. ఇంకది వాడిదే ఆయుధం విష్ణువుది. అప్పుడు మీకు ఈ సంఘటన కాలక్షేపానికి చెప్పటం లేదు, కథల కింద చెప్పటం లేదు. ఆడు వస్తాను సరిగ్గా అర్జునుడి గుండెకి, అర్జునుడి గుండెకి సమానంగా వీడి గుండు పెట్టాడు. వీడి గుండు వచ్చే ఈ గుండు కొట్టేసింది, అది నిజంగా కొట్టేసింది ఎంత బలంగా. అయితే మహావిష్ణువు తాలూకు ఆయుధం అది. ఈయన మహావిష్ణువు ఎవరు వచ్చి కట్టి ఎంత గట్టిగా కొట్టాలో అంతగా కొట్టింది. ఒక మెల్లో ఆభరణంగా తయారైపోయి కూర్చుంది. కూర్చుంటే ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నా అంటే అర్జునుడు అన్నాడు, ఇదేంటి అయ్యా నువ్వు యుద్ధం చేయలేని ఇక్కడికి వచ్చావు, ఆడు ఆడేదో ఆయుధం విడిచిపెడుతూ నీ గుండె నా గుండెకి నీ గుండె అడ్డు పెట్టావు, నీకు ఇది అగౌరవం కాదా అన్నాడు. భగవంతుడికి అగౌరవం కాదు, నీకు గౌరవాలు అగౌరవాలు. అక్కడ అర్జునుడు రక్షించాలి మెయినది. అక్కడ అగౌరవం చూసి గౌరవం గౌరవాల కోసం అగౌరవాల కోసం చూసుకుంటే అక్కడ ఇంటికి వచ్చాడు అవతారం ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చాడు. అది మెయిన్ అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గౌరవాలు అగౌరవాలు చిన్న చిన్న విషయాలు. ఈ గౌరవాలు అగౌరవాలు దృష్టిలో పెట్టుకుంటే ధర్మ సంస్థాపన, అర్జునుడు చనిపోతే ఇంక యుద్ధమే ఉంది, ధర్మ సంస్థాపన అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నీకు అగౌరవం కాదు ఇటువంటి పని చేశావు అన్నాడు అర్జునుడు కృష్ణుడు. కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. ఏం చేత ఆయన గమ్యం, ఆయన గమ్యం ధర్మస్థాపన, ధర్మ సంస్థాపనార్థ సంభవామి ఇదే ఇదే. అక్కడ ఆయనకి వ్యక్తిగతంగా అక్కడ గౌరవం అగౌరవంతో అక్కడ ధర్మం స్థాపించబడతాందా లేదా భూమి మీద చూసుకుంటున్నాడు. కానీ ఆయనకి వ్యక్తిగతంగా జీవుడి లక్షణం ఈ గౌరవాలు అగౌరవాలు గొప్పలు చెప్పలు అనే జీవుడి లక్షణాలు వాడు ఇష్టం. అని మీ ఇంటికాడ ఏదైనా మంచి జరుగుతామనుకోండి, మీరేమనుకుంటారు మా తెలివితేటలు జరుగుతుంది లేకపోతే మా సుకృతం ఏదో జరుగుతుంది ఇలాగేదో అనిపిస్తుంది మీకు, అది అనిపిస్తుంది కదా నిజం కాదు కర్తురాజ్ని. ఎంజాయ్ ఇన్ గాడ్, ఎంజాయ్ ఇన్ ట్రూత్, ఎంజాయ్ ఇన్ ఆల్మైటీ. మొక్కుబడి కోసం ఏం చెప్పి కూర్చుంటారు మీరు, నేను ఏం చెప్పి చెప్తాను. మనం బుద్ధి మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు అని ఎందుకు అనుకుంటున్నా అంటే, మీ అమ్మాయికి ఏదైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ అమ్మాయికి ఏదైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీరు దానం అది అనుకోరు. అదే ఇతరులకు మీ ఊళ్ళో వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చారనుకోండి దానం అంటున్నారు, కారణం ఏం చెప్పండి. మన బుద్ధి మంచిది కాదు. మీరు ప్రేమతోటి ఇచ్చేదాన్ని దానం అంటారు, ప్రేమ లేకుండా ఇచ్చేదాన్ని దానం అంటారు. ఇప్పుడు మీ అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు దానం అనుకోవటలేదు, లేకపోతే ఏదో సంస్థకో లేకపోతే ఊళ్ళో ఎవరికో ఇచ్చి 10 రూపాయలు ఇస్తే దానం అంటున్నారు, దానం అంటున్నారు. మరి మీ అమ్మాయికి కూడా మీరు దానం ఎందుకు అనుకోవటం, మీ అమ్మాయి మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి దానం అనుకో. అంటే ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ దానం అనిపించి దానం గుర్తుకే రాదు. మీకు ప్రేమలో ఉంచే దానాలు గొప్పలు, అడ్వర్టైజ్మెంట్లు టామ్ టామ్లు. మరి మీ అమ్మాయికి డబ్బులు ఇచ్చినప్పుడు మీరు దానం చేసామని ఎందుకు అనుకోవటం లేదు, ఎక్కడ దారిపోడికి 10 రూపాయలు ఇస్తే దానం చేసామనుకుంటున్నారు. అని మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఆడి మీద లేదు అది దానం అంటున్నారు, ఇదేమనుకోవటం లేదు. మీ కుడి చేతిలో పెట్టింది ఎడం చేతిలోకి పెట్టామనుకుంటున్నారు ఇంటికాడ విషయం. అక్కడ ఏదో దానాలు ధర్మాలు గొడవలు అడ్వర్టైజ్మెంట్లు చాటింపులు నానా రకాలను అల్లరల్లరి చేసి వదిలేదు. ఏం చేద్దాం, మన బుద్ధి తక్కువ వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళం, మన బుద్ధి మంచిది కాదు. అందుకే అర్జునే పాడు బుద్ధి ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానమే, నన్ను స్మరించగా స్మరించగా నాకు ఇష్టమైన పని మనస్సును పక్కన పెట్టి నాకు ఇష్టమైన పని మయ్యేవ మన ఆదర్శ మయి బుద్ధిని నివేశయ నివశిష్య మయ్యేవ అద ఊర్ధం నా సంశయ. నీకు పెద్ద పెద్ద సాధనలు చేయలేవనుకో, పెద్ద పెద్ద యోగాభ్యాసాలు చేయలేవనుకో, నాకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే చెయ్యి. నీ ఇష్టాలు అయి ఇష్టాలు పక్కన పెట్టి నాకు ప్రీతి కలిగే పని చెయ్యి. ఆ పని కూడా ఎలా చేయాలంటే భగవంతుడు మనకి ఏదో అది భగవంతుడు మనకి ఈ పని చేస్తే పుణ్యం ఇచ్చేస్తాడని మరి అలా చేయకూడదు. అలా చేస్తే పుణ్యం రాదని నేను చెప్పటం లేదు. నాకు ఇష్టమైన పని మీరు ఆసక్తి లేకుండా మమకారం లేకుండా ఫలితం కోసం ఎదురు చూడకుండా భగవంతుడి ప్రీతి చేద్దాం, భగవంతుడి అనుగ్రహం కనుక మీరు చేస్తుంటే మీకు ఇమ్మీడియట్గా ఒక సంవత్సరంగా చిత్తశుద్ధి కలిగిపోతుంది. మీకు ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిపోయిందే లోపల నేరు మీ బుద్ధికి అందిపోతుంది, అయిపోతుంది ఈ పని అయిపోతుంది, ఇంక శవాన్ని మొయక్కర్లేదు అన్నాడు పరమా. ఆ బుద్ధి లేదు మనకి. ఇప్పుడు రమణ మహర్షి గారి హృదయంలోని భగవంతుడు ఉన్నాడు, మన హృదయంలోని భగవంతుడు ఉన్నాడు, ఆయన హృదయంలో ఉన్న భగవంతుడు ఆయన తెలుస్తున్నాడు, మన హృదయంలో ఉన్న భగవంతుడు మనకు తెలియటం లేదు. కారణం ఏంటి, చిత్తశుద్ధి ఉన్న చోట ఆయన తెలియబడతాడు, చిత్తశుద్ధి లేని చోట ఆయన తెలియబడ్డా అంతే తేడా. అంతేకాని మీ హృదయంలో దేవుడు లేడనుకోకండి. ఎక్కడైతే చిత్తశుద్ధి ఉందో అక్కడ ఆయన ఇరుస్తాడు, ఎరుకులోకి వస్తాడు. లోపల ఉన్న వస్తువే ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్ లోపల వస్తే నీకు ఎరుకులోకి వస్తాడు. నీకు చిత్తశుద్ధి లేదనుకో, కోటి జన్మలు వచ్చే నీ హృదయంలో ఉంటాడు, నీ పోడా వచ్చేస్తాడు. అర్జున, జ్ఞానం వస్తే అజ్ఞానం ఆగుతుందా? సూర్యుడు ఉదయించాక చీకటి ఆగుతుందా? జ్ఞానం వచ్చాక అజ్ఞానం ఆగుతుందా? సూర్యుడు ఉదయించాక చీకటి ఆగుతుందా? నీ హృదయంలో నేను నీ హృదయంలో నేను గోచరించాక నీక మళ్ళీ అజ్ఞానం మాయే జన్మలోనే. అంచేది వాళ్ళకి ఏదో చేశాం, వీళ్ళకి ఏదో చేశాం, ఇవన్నీ ప్రేమ లేని మాటలు. ప్రేమ ఉంటే అలా అనం, ప్రేమ ఉంటే మర్చిపోతాం. అయితే నీకు పెద్ద పెద్ద అభ్యాసాలు చేయలేకపోతున్నావు, నాకు నాకు ఇష్టమైన పని చేయకపోరే. ఆ పని ఎలా అంటే మమకారం, ఆసక్తి లేని వాడికి టెన్షన్ లేదు, వర్రీ లేదు. నీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. నీ శారీరక ఆరోగ్యం కాపాడుకో, మానసిక ఆరోగ్యం కూడా కాపాడుకో. ఎందుకు? నీ హృదయంలో ఉన్న సత్యాన్ని సాక్షాత్కరించుకో. సాక్షాత్కారం కోసం, సత్య సాక్షాత్కారం కోసం చేసుకో. అప్పటి వరకు నీకు స్వేచ్ఛ లేదు, అప్పటి వరకు నీకు సుఖం లేదు. నువ్వు ఏదైనా ఆదర్శం అంటే పెట్టుకుంటే అది లౌకికమైన ఆదర్శాలు కాదు, నువ్వు పెట్టుకోవలసింది. నీ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి అనుభవికి విద్యం చేసుకోవటమే. ఎవరికి తెలియనంత మాత్రం చేతి నీకు తెలియకూడదని ఎక్కడ లేదు. భగవంతుడు ఎవరికి తెలియటం లేదు అనుకోండి, నీకు తెలియకూడదని ఎక్కడ లేదు. ఎంజాయ్ ఇన్ ట్రూత్, ఎంజాయ్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ మైటీ. ముక్కుబడి కోసం ఎంత చేప చేస్తాం మనం, లాంఛనాల కోసం ఎంత చేప చేస్తాం? ఇష్టం లేని పని లాంఛనం కోసం, ముక్కుబడి కోసం ఎంత చేప చేస్తాం? లోపల ఇష్టం లేనప్పుడు ఏ భగవాన్ దగ్గర అడుగుతున్నారు, మళ్ళీ మేము చనిపోయిన తర్వాత మాకు జన్మ ఉంటుందా, శరీరం మా శరీరం చనిపోయాక మాకు జన్మ ఉంటుందా అని అడుగుతున్నారు. అజ్ఞానం ఉన్నంత కాలం ఉంటుంది అంటున్నారు. అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది? నీకు అహంభావం రూపంలో ఉంటుంది, అహంత రూపంలోనే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నంతకాలం నీకు పొలం వేరు భావం ఉన్నంతకాలం నీకు ఉంటుంది. వేరు భావన ఉన్నప్పుడు వేరు భావన ఎంతకాలం అయితే నీకు ఉందో అంతకాలం నీకు పునర్జన్మ ఉంటుంది. అజ్ఞానం ఉన్నంతకాలం నీకు పునర్జన్మ ఉంటే అసలు పునర్జన్మ అంటూ ఇప్పుడు లేదు, పూర్వము లేదు. ఇప్పుడు భగవానుడిని ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరంతో సాదాత్యం పొందుతున్నా కాబట్టి పునర్జన్మ అనుకుంటున్నావు. ఇప్పుడే శరీరం లేదు నీకు అంటే ఒక మాట చెప్తున్నాను. భగవాన్ ఇక్కడ స్పష్టమైన మాట చెప్పారు, ఇప్పుడు మన శరీరం చనిపోతుంది. శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాను. తనువు కాదని, తనువు తనువు తాను కాదని తెలిసిన వాడికి ఈ జప మేల ధ్యాన మేల విచారణ మేలో రామ ఓ శ్రీరామ. శరీరము దేహము తాను కాదని తెలిసిన వాడికి జపాలి, చో పూజలు చో పనేమి ఉంది. అంటే ఎప్పుడైతే దేహము తాను కాదని తెలిసిందో, దేహ బుద్ధి ఎప్పుడైతే నశించిందో, లోపలటువంటి ఆ మహా వస్తువు ఆ చైతన్య వస్తువు తానుగా వ్యక్తమవుతుంది వాడికి. దేహబుద్ధి శవబుద్ధి నశించిన వెంటనే ఆత్మబుద్ధి కలుగుతుంది. తనువు కాదు, తనువు తాను కాదని తెలిసిన వాడికి వాడికి జన్మేంటి, వాడికి పునర్జన్మేంటి, వాడికి దుఃఖమేంటి, ఆడికి అక్షాంతి ఏంటి? వాడికి జపాల చోటి తపాల చోటి ఈ నుంచోటాలతోటి కూర్చోటాలతోటి స్నానాలతోటి పని ఏముంది? రామ ఓ శ్రీరామ అంటాడు చాగర రాజు. తనువు తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ జపమేళ తపమేళ. నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు నీకు ప్రయత్నం కావాలి బయటికి రావటానికి. నువ్వు అజ్ఞానలేని, నీకు ఏదైనా శరీరంలో రోగం ఉన్నప్పుడు కదా అందులోంచి బయటికి రావటాన్ని. నువ్వు మందులు వాడిన ఇంకోటి వాడిన ఇంకోటి వాడిన, నువ్వు అనారోగ్యంలోంచి బయటికి రావడానికి ప్రయత్నించి, ఆరోగ్యంలోంచి బయటికి రావడానికి ప్రయత్నించే అక్కర్లేదు. నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు అందులోంచి బయటికి రావడానికి సాధన, అజ్ఞానం లేనప్పుడు ఇంక సాధనతోటి పని లేదు. ఈ జన్మలు, ఈ చచ్చిపోవటాలు, ఈ పుట్టటాలు, కర్మలు అనుభవించటాలు, ఈ దృష్టి మంచి ప్రారంభం, ఈ చెడ్డ ప్రారంభం. కొంతమందికి మంచి ప్రారంభం ఉండొచ్చు, కొంతమందికి చెడ్డ ప్రారంభం ఉండొచ్చు, కొంతమంది అనేక బాధలు పడవచ్చు, కొంతమంది ఏవి బాధలు పడకుండా వెళ్ళిపోవచ్చు. మనోదేహములకు సంబంధించింది. ఓం 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 ఓం. ప్రారంభం మనోదేహములకు సంబంధించింది. పుట్టిన వస్తువుకు ప్రారంభం కానీ పుట్టిన వస్తువుకు ప్రారంభం ఏంటి? పుట్టిన వస్తువుకు చావు కానీ పుట్టిన వస్తువుకు చావేంది? అలాగే ప్రారంభం అనేది మనోదేహము, దేహములకు సంబంధించింది అది. ఇప్పుడు నీకు మీకు నిజంగా చెడ్డ ప్రారంభం ఉందనుకోండి, మీకు దేహంతో తాదాత్యం లేకపోతే చెడ్డ ప్రారంభం కూడా మిమ్మల్ని ఏమో అంటుకోదు, ఏమీ చేయలేదు. భగవాన్ చెప్పింది గుర్తుపెట్టుకోవాలి, దుఃఖ కారణం అసలు బయట లేదు, అది మీ లోపల ఉంది. దాన్ని కత్తిరించుకుంటే దుఃఖం అంటూ లేదు. అంటే ఇతరులు ప్రయత్నం చేసే మీకు దుఃఖం తీసుకురాలేరు, ఇంకా కారణం పోయింది కాబట్టి. కారణం ఉంటే కార్యం ఉంది, కారణం లేకపోతే కార్యం లేదు. జ్వర కారణం పోయిన తర్వాత జ్వరం నిలబడదు అక్కడ. దుఃఖ కారణం నశించాక దుఃఖం కూడా ఉండటానికి అవకాశం లేదు. అదే గౌతమ బుద్ధుడు, నువ్వు దుఃఖము లేని నిర్వాణ స్థితి అంటే ఏమిటనుకుంటున్నావు? దుఃఖము లేని స్థితికి వెళ్ళాను, నిర్వాణ స్థితి అంటే దుఃఖము లేని స్థితి అని చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే నిర్వాణ స్థితి అంటే దుఃఖము లేని స్థితి, అశాంతి లేని స్థితి అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. మన వాడు దుఃఖము లేని స్థితి అని చెప్పలేదు, ఆనందమే ఆనందము, శాంతి శాంతి. వాడు గౌతమ బుద్ధుడు నెగిటివ్ గా చెప్పాడు, మన ఋషులు పాజిటివ్ గా చెప్పారు. విషయం ఒకటే, వాడు నెగిటివ్ గా చెప్పాడు, వీడు మన వాళ్ళు పాజిటివ్ గా చెప్పారు. ఆనందమే ఆనందము, వెడి చూసిన ఆనందమే. ఉన్నదే ఒకటే, ఒకటంటే ఒకటే.
మీకు ప్రారంభం మంచి ప్రారంభం ఉండొచ్చు, చెడ్డ ప్రారంభం ఉండదు. ఇప్పుడు ఈ జన్మలో ఏదైనా మంచి ప్రారంభం ఉండొచ్చు, రాబోయే జన్మలో చెడ్డ ప్రారంభం రావచ్చు. ఇవన్నీ కూడా భగవాన్ ఏం చెప్పాడంటే మనకు స్వప్నం వస్తుంది, అజ్ఞానంలోనే ఈ చావులు పుట్టుకులు వెళ్ళిపోతున్నాయి. అలాగే నీకు కళ్ళు ఎప్పుడు, స్వప్నాలు ఎప్పుడు వస్తాయి, మెలకులు రావు, నిద్రలో వస్తాయి. అలాగే అజ్ఞానమైన నిద్రలు ఈ చావులు పుట్టుకులు అలా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి. అజ్ఞానంలోంచి మేలుకొలిపేవాడు ఎవడు? ఎవరు? మీ అమ్మగారి తరపు బంధువులా, మీ నాన్నగారి తరపు బంధువులా? ఈశ్వరుడికి మాత్రమే సాధ్యం, గురువుకి మాత్రమే సాధ్యం. మన దేహం ఎంతో, మన దేహం ఎంత నిజమో మన బంధువులు కూడా అంతే నిజం. మన దేహం ఎంత నిజమో మన లౌకిక సంపదలు కూడా అంతే నిజం. మన దేహం ఎంత నిజమో మనకు వచ్చే లాభ నష్టాలు కూడా అంతే నిజం. జయాపజయములు కూడా అంతే నిజం. ఇక్కడ నీకు నిద్ర లేదు, స్వప్నాలు వస్తూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినట్టు, అమలాపురం వెళ్ళినట్టు, లేదా కాకినాడ వెళ్ళినట్టు, రాజమండ్రి వెళ్ళినట్టు, అక్కడ ఏదో సినిమా చూసినట్టు, అక్కడ ఏదో పని చేసినట్టు, అన్ని అక్కడ ఏదో అంటే ఈ దేహం అమలాపురం వెళ్ళదు. ఏదో దేహం స్వప్నంలో దేహం ధరిస్తాం, ఆ దేహం ధరించి అమలాపురం వెళతాం. అమ్మా ఈ దేహం ఇక్కడ మంచం మీద ఉంటుంది, ఆ స్వప్నంలో మనసు తయారు చేస్తుంది ఆ దేహాన్ని. అది అమలాపురం వెళుతుంది, రాజమండ్రి వెళుతుంది, అమెరికా వెళ్ళిపోతుంది, ఎక్కడికెక్కడికి చూసి అనేక దేహాలు వచ్చేస్తాయి, అనేక దేహాలు చూసి వచ్చేస్తుంది. పై ఇంకోటి ఒకేసారి ఒకే నిద్రలో 4-3 కళలు వస్తాయండి. కొంతమందికి ఒక కళ వస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో కళ ప్రారంభమవుతుంది, ఆ కళ ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో కళ ఒక నిద్రలో. నువ్వు ఆ మెలకు వచ్చాక, అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక, అక్కడికి వెళ్ళాను, అమలాపురం వెళ్ళాలనుకున్నాను, కలకత్తా వెళ్ళాలనుకున్నాను, ఏదో అక్కడ సుఖపడ్డాను అనుకున్నాను, ఇక్కడ దుఃఖపడ్డాననుకున్నాను, ఏదో అనుకున్నాను, అప్పుడు ఆ కళ్ళ ఉన్న చెప్పది నిజం కిందే కనిపిస్తాయి నీకు. మెలకు వచ్చాక ఏమనిపిస్తుంది నీకు? మెలకు వచ్చాక ఏమనిపిస్తుంది నీకు? జాగ్రత్త అవస్థలోకి రాగానే ఏమనిపి, ఓ నిన్ను నిజమని కంగారు పడ్డానా, అన్ని ఆవద్దా. మెలకు వచ్చాక మీరు ఏదైనా తాటాకి ఇంట్లో ఉన్నట్టు దుఃఖం వచ్చింది అనుకుని అనుకోండి, మరి మెలకు వచ్చాక ఏంటి, తాటాకి లేదు, ఇబ్బంది బాధపడిపోయిన తాటాకి లేదు, అక్కడ ఉండటం లేదు, ఏమీ లేదు అనుకుంటారు. మీకు స్వప్నంలో ఏదైనా 10 అంతస్తుల మేడలో ఉన్నారనుకోండి, మెలకు వచ్చాక గొప్ప మేడలో ఉన్నారనుకుంటారా? అనుకోరు, ఎందుకంటే అసత్యం అని తెలిసిపోయింది, అది మిజ్ అని తెలిసిపోయింది, అది 100% లయ్య అని అబద్ధం అని తెలిసిపోయింది. దాని గురించి ఆలోచించరు. అలాగే నీ హృదయంలో ఉంటుంది చావు లేని సత్పదార్థం నీకు ఎరుకులోకి వచ్చాక, ఆ బ్రహ్మము ఎదురు ఎరుకులోకి వచ్చాక, ఆ పదార్థం బ్రహ్మ పదార్థం నీకు ఎరుకులోకి వచ్చాక, ఇప్పుడు మీరు చనిపోతున్నారు కదా, ఈ శరీరానికి సంబంధించిన శరీరాలు చనిపోవటం, అట్లా కొత్త శరీరాలు రావటం, మళ్ళీ కొత్త శరీరాలు పోవటం, మళ్ళీ ఇంకో కొత్త, ఇంకా మళ్ళీ అవి కొంతకాలం పాతబడిపోయాక శరీరాలు చనిపోవటం, మళ్ళీ కొత్త శరీరాలు రావటం, మీరు ఏదో పదవులు చేయటం, లేదా దారిద్ర్యం అనిపించటం, లేదా ధనం అనిపించటం, లేదా ప్రతి జన్మలోనే ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ మీకు హృదయ సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం అయ్యాక అప్పుడు తెలుస్తుంది మీరు ఎత్తిన జన్మలు అన్ని అసత్యమైన సంగతి. మీ పుణ్య ప్రారంభం, మీ చెడ్డ ప్రార్థ అవి కూడా అసత్యమే. మీ గౌరవాలు అగౌరవ డస్ట్ రోడ్డు మీద దుమ్ముతోడు సమానం. ఏమో కృష్ణ, ఏంటి నా గుండె మీద ఇడిచిపెట్టి, ఆయుధం ఇడిచిపెడితే నీ గుండెనిచ్చావు, నీకు అగౌరవం కాదా అన్నాడు. అదే పని మీద వచ్చాడు, ఆ పని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడికి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి? ఎంత డ్రీమ్ స్టెప్పే, నీకు ఇప్పుడు తెలియదు ఎంత నిజం కింద. నీ శరీరం ఏదో రోజు చనిపోతుంది, శరీరం చనిపోయినప్పుడు ఏమవుతుంది నీకు? అది నిజం కాదు, నీ అహంకారం ఉంది కాబట్టి, నీకు నీకు దేహంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి, దేహంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి, నీకు అహంకారం ఉంది కాబట్టి, నీ దేహం యొక్క చావులు ఇతర దేహాల యొక్క చావులు నిజం కాదు, నిజం వలె కనిపిస్తుంది. కొంతమంది తెలివైన వాళ్ళు, మేము తెలివైన వాళ్ళని తెలియ, భగవంతుని ముందు నువ్వెంత నేను తెలివితేటలేదు. భగవంతుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం ముందు నీకున్న ఐశ్వర్యం ఎంత, నువ్వెంత? భగవంతుడి దగ్గర ఉన్న శక్తితో పోల్చుకుంటే నీకున్న శక్తి ఎంత, నువ్వెంత? ఇంకోటి భగవంతుడి ఎంత గౌరవం మనకు లేకపోవటానికి భగవంతుడు ఎంత శక్తివంతుడు మనకు అవగాహన లేదు. ఈవిడేమంటున్నాడంటే నా పూర్వజన్మల గురించి నాకు తెలుసుకోవచ్చు అని అడుగుతుంది. ఎందుకయ్యే పూర్వజన్మల గురించి, అవి అబద్ధాలన్నీ ఉన్నమాట నిజమే. ఇలా వ్యవహారిక సత్యాలు, ఏంటి పారమార్థిక సత్యం కాదు. నువ్వు కష్టపడి కష్టపడి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావా, అబద్ధాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? నువ్వు గోతులని బయటకు వచ్చావు, ఇంకో గోతులో పడతానంటావు ఏంటి? ఈ శరీరమే అసత్యం, ఈ జన్మే అసత్యం, మళ్ళీ పూర్వజన్ముల గురించి తెలుసుకోవడానికి ప్రయోజనం ఏమిటి నీకు? మనం తెలుసుకుంటావు, దానివల్ల ప్రయోజనం ఏమిటి? నీకేం ప్రయోజనం లేదు. ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు వర్తమాన కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఈ జన్మలో నువ్వు, మీరందరూ ఈ జన్మలో దుఃఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా? సంతోషం కంటే దుఃఖం ఎక్కువ అనిపిస్తున్నారు అందరూ. ఆ గత జన్మలు కూడా అడుగుతున్నావు, మళ్ళీ గత జన్మల దుఃఖం కూడా పోగు చేసుకోవటానికే ఈ జన్మలో బాకీలే తీర్చలేకపోతున్నావు, గత జన్మలో అప్పులు కూడా జ్ఞాపకం పెట్టుకుంటావా? ఈ జన్మలే మనం ఎక్కడైనా డబ్బులు తెచ్చుకుంటే తీర్చలేకపోతున్నాం. మళ్ళీ గత జన్మలో మనం చేసిన అప్పుడు కూడా ఎందుకు నెత్తి మీదకి? ఈ జన్మలో ఎవరి దగ్గర 10 రూపాయలు తెచ్చామనుకో, అదే తీర్చలేకపోతున్నాం. గత జన్మలో ఎవరికో 100 రూపాయలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అనుకో, 100 రూపాయలు తెచ్చుకున్నట్టు. మళ్ళీ ఈ దుఃఖానికి సాయం అదొకటి అంటున్నారు భగవాన్. అది భగవంతుడు దయామయుడు కాబట్టి నీకు ఆ మరుపు పెట్టాడు. భగవంతుడు దయామయుడు కాబట్టి నీకు ఆ మరుపు పెట్టాడు అయ్యా. అవన్నీ జ్ఞాపకం ఉంటే నువ్వు అసలు అన్ని జ్ఞాపకుంటే అసలు నువ్వు తట్టుకోలేవు. అంత 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 అశాంతి ఎక్కి వేగాన్ని తట్టుకోలేవు. ఇవన్నీ నీ పట్ల దయ వల్ల, నీ పట్ల కరుణ వల్ల ఇవన్నీ నీకు మరుపు పెట్టాడు అయ్యా. మన వల్ల ఏమీ కాదు. భగవంతుడు 15వ అధ్యాయంలో చెప్పాడు, ఎప్పుడన్నా ఏదైనా ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, నా సంకల్పం వస్తుంది, మరుపు వచ్చిన కొన్ని కొన్ని విషయాలు చూడండి. మనం మర్చిపోదాం మర్చిపోదాం ప్రయత్నం చేసినా అదే పీడిస్తుంది మనం. మర్చిపోదాము కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం జ్ఞాపకం పెట్టుకుందామా, అది జ్ఞాపకానికి రాదు. కొన్ని విషయాలు మర్చిపోదాం మర్చిపోదామా, అదే పీడిస్తూ ఉంటుంది. అది కూడా నీ చేతిలో లేదు అర్జున. ఇంకేమి ఎందుకు పనికి వస్తాం మనం? అది కూడా నీ చేతిలో లేదు. అర్జున పాదాలను ఆశ్రయించు. నీకు మా కాటల కుక్కని ఆ యజమాని ఏ విధంగా అయితే దారిమ్మని, ఆ కాటల కుక్క చెప్తే యజమాని చెప్పిన ఎన్నీ దారిస్తుందో, నీ గుణ సంపదను చూసి, నీ హృదయంలో చర్మ సౌందర్యం కాదు, నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూసి ఈశ్వరుడు ప్లీజయ్యి, ఈశ్వరుడు సంతోషించి, ఈశ్వరుడు ఆనందించి నీకు ఆ మాయను దారిమ్మని అడిగితే నువ్వు భగవంతుడు ఐక్యం అవ్వగలవు. కానీ నీ నువ్వు చైతన్యంలో విలీనం అవ్వగలవు. కానీ మాయ దారి ఇవ్వకుండా ఒక అడుగు కూడా ఒక అంగుళం కూడా నువ్వు లోపలికి వెళ్ళావు. మీరు ఒకరితో ఒకళ్ళు పోల్చుకోకండి. ఇది ఎవరికో 10 మందికి జ్ఞానం లేనందుకు మీకు రాకూడదని ఎక్కడా లేదు. ఇక్కడ 100 మందికి అదృష్టం లేకపోవచ్చు, మీకు అదృష్టం రాకూడదని ఎక్కడా లేదు. అదే ఒకరితో ఒకరు పోల్చుకోకండి. అంటే నీ భ్రమ కారణం. ఇవన్నీ జన్మలన్నీ నిజం నువ్వు అనుకుంటున్నావు అంటే అది నీ భ్రమ, నీ భ్రాంతి కారణం. అది నిజం కాదు. నిజం కానిది నిజం వల్ల నీకు అనిపిస్తానంటే నీ భ్రాంతికి ఎలా అనిపిస్తుంది, నీ లోపల అజ్ఞానానికి ఎలా అనిపిస్తుంది, నీ లోపల ఈ దేహాత్మ బుద్ధికి ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుకు నీకు లేనప్పుడు, దాని తాలూకు మరుపు నీకు వచ్చినప్పుడు, దాని తాలూకు ఎరుకు లేనప్పుడు, దాని తాలూకు మరుపు నీకు వచ్చినప్పుడు, దాని తాలూకు ఆ చైతన్య స్థాయిలో నీకు ఎప్పుడైతే నీకు నేను అంటే దేహం ఎలాగ స్ఫురిస్తుందో నేను అనేటప్పుడు పరమాత్మ నీకు స్ఫురించకపోతే, చావులేని ఆ సత్పదార్థం బ్రహ్మము నీకు స్ఫురించకపోతే, నేను అనేటప్పుడు బ్రహ్మము నీకు స్ఫురించకపోతే ఈ తప్పదు అయ్యా. ఏది తప్పదు? ఈ పుట్టుకులు చావులు అనుభవించడాలు దురదృష్టాలు అదృష్టాలు ఎక్కువలు తక్కువలు స్వర్గలోకాలు నరకలోకాలు అంతటా ఉన్న వస్తువు ఎక్కడికి వెళుతుంది చెప్పండి. ఈ మధ్యన ఒక ఇద్దరు రమణ భక్తులు మన మా ఇంటికి వచ్చారు. మన హైదరాబాద్ లో ఉండగా ఇద్దరు రమణ భక్తులు మా అక్కడ వచ్చారు. నేను ఉన్న చోటుకు వచ్చారు, మకంలోకి వచ్చారు. అందులో ఒక రమణ భక్తులు అంటున్నాడండి, 1950 ఏప్రిల్ 14 రమణ మహర్షి గారు చచ్చిపోయారని చెప్తున్నాడు అతను. మామూలుగా మనం అలా అనుకుంటాం కదా, 1950 ఏప్రిల్ 14 రమణ మహర్షి గారు చచ్చిపోయారని చెప్తున్నాడు. ఇంకో రమణ భక్తులు చచ్చిపోలేదు, ఎక్కడికి అంతగా వ్యాపించిన వాడు ఎక్కడికి వెళ్తాడు, చచ్చిపోలేదు, శరీరాన్ని విడిచిపెట్టాడు. చచ్చిపోవడం ఏంటి? ఇంకో చోటుకి వెళ్ళి కూడా చచ్చిపోతారు. కానీ అంతటా ఉన్న వస్తువు ఎక్కడికి వెళ్తుంది అసలు? అది కాదండి, అంతటా ఉన్న వస్తువుకి వెళ్ళటానికి ప్లేస్ ఏది అసలు? అంతటా మనం ఉన్నాం అనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాం? ప్లేస్ ఏది? వెళ్ళటానికి ప్లేస్ ఉండాలి కదా. అంతటే మనం ఉన్నప్పుడు ఆడు చచ్చిపోలేదు, ఆ రోజు దేహం విడిచిపెట్టాడు అని ఇంకో రమణ భక్తులు అంటున్నాడు. ఆడు చచ్చిపోయాడు 1950 ఏప్రిల్ 14 అంటున్నాడు. వీడు అంటున్నాడు ఆడు చచ్చిపోలేదు, ఆ రోజు దేహం విడిచిపెట్టేశాడు అని మోసి ఈ బరువును మోసి శవాన్ని వదిలేశాడు అని. చచ్చిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంతటా ఆయన ఉన్నప్పుడు వెళ్ళటానికి ప్లేస్ ఉండాలి కదా. వెళ్ళటానికి 2 నిమిషాలు అరుణాచల శివశేమో పద్మజ అరుణాచల శివ
అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆ ఈశ్వరుడు అరుణాచలేస్తాడు. మన ఉదయాంతరాలలో హృదయం యొక్క లోయల్లో ఉన్నాడు మీకు స్ఫురించడానికి, మీకోసం ఎదురు మిమ్మల్ని మీకు స్ఫురించడానికి కనిపెట్టుకున్నాడు. అది మర్చిపోక, అరుణాచలేస్తాడు మన ఉదయాంతరాలలో ఉన్నాడు. ఉండటమే కాదు, మీ బుద్ధికి స్ఫురించడానికి, మీ బుద్ధికి అందటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు తెలియబట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకి మన అంటే మనం అందరం చేసి పొరపాటు ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళతాం, ఏదో అడుగుతాం ఏదో అడుగుతాం ఏదో అడుగుతాం ఆయన కావాలని అడగం. ఇవాళ పొద్దున్న ఇవాళ పొద్దున్న ఒక అమ్మగారు వచ్చారు మా ఇంటికి. ఆవిడకి పిల్లలు లేరు. ఎందుకు వచ్చారు అని అడిగితే ఏదో చూడటానికి వచ్చాను చూడటాను. నిజంగా చూడటానికి రాలేదు ఆవిడ. ఏ నాకు సంతానం లేరండి, లేడీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను ఏదో చెప్తున్నారు ఆవిడ. అంటే ఆవిడకి సంతానం లేరు, ఏదైనా పూజలు చేస్తే సంతానం కలుగుతారని ఏదో ఉద్దేశం అడగటానికి వచ్చింది ఆవిడ. అది చెప్పకుండా ఏదో చూడటానికి వచ్చానండి చూడటానికి వచ్చాను. ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మాకు డబ్బు కావాలి, మాకు చదువు కావాలి, మాకు పాండిత్యం కావాలి, మాకు మంత్రి పదవి కావాలి, ఎమ్మెల్యే పదవి కావాలి, ఏదోటి ఎవడ పిచ్చాడు అడిగేస్తా ఉంటాడు. ఆడేమనుకుంటున్నాడు దేవుడు ఎవడ పిచ్చాడు తీర్చేస్తాం, మన గోల ఉదిరింది ఆడు గోల ఉదిరిందని ఆడనుకో. మన అందరం పిచ్చాడు అని పిచ్చ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఎవడ పిచ్చని బట్టి అది అడిగేయటం. ఇప్పుడు ప్రతి మనిషి పిచ్చాడే కదా, ఎవడ పిచ్చాడు బట్టి నాకు అది కావాలి ఇది కావాలి, అది కోరిక నెరవేరితే మన కొంపలు మునిగిపోతాయని కూడా మనకు తెలియదు. ఒకసారి మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి తెలుసు అని చెప్పి మనం బలవంతానే మనం ఏదైనా కోరి తెచ్చుకుంటే ఆ కోరి తెచ్చుకుని మనకు ప్రమాదం రావచ్చు. ఒకసారి ఆ కోడలు కావాలా కోడలు కావాలా బలవంతాన్ని తెచ్చుకుంటే అది మనం అది పీకట్టుకుంటుంది మనకి. మన కొంతమంది కోరి పెళ్లి చేసుకుంటారు, మాకు ఆ కోడ అది రాగానే పీకట్టుకుంటుంది. అది నాతో చెప్పకుండా ఏం చేయొద్దు, చేయటానికి ఇల్లేదు ఇంట్లో అంటుంది. అసలు ఇంకోటి మన కోరికలే మనకు ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయని భగవంతుని కూడా నువ్వు కావాలని భగవంతుని అడగం. అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని అడిగేస్తాం. వాడేంటని ఇచ్చాను ఇంకా మా ఇల్లు ఏంటి ఆడేమనుకుంటాను. వీళ్ళు గొడవ దొరుకుతున్నారా బాబు మనకు, నాకేమీ వద్దు నువ్వే కావాలని భగవంతుని అడుగుతావు అనుకోండి, నువ్వే కావాలి నాకు అనుకుంటాను. వాడు రెడీగా ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి మనకు కల్పించక్కర్లేదు. వీళ్ళు సిద్ధమైపోతున్నారు, మళ్ళీ ఎక్కడ మూచుకెళ్ళకండి ఈ మాటలు. వీళ్ళు ఏం అడగటలేదు, నన్నే అడుగుతున్నారు. వీళ్ళు సిద్ధమైపోతున్నారు, అయితే నేను రెడీ అయిపోవాలి. వాళ్ళు రెడీ అయిపోతున్నారు, నేను రెడీ అయిపోతాను. వాడి రెడీ అయిపోతాడు, మనం రెడీ అవుతుంటే ఆడి రెడీ అయిపోతాడు. కొన్ని క్షణాల్లో హృదయంలో నువ్వు వస్తే మీకు స్ఫురిస్తుంది, అక్కడి నుంచి నీకు ఆనందం ఆనందము శాంతి. నీతోటి పోల్చదగిన వాళ్ళ సృష్టిలో ఎవరు ఉండరు. మనందరం పెచ్చోళ్ళం, ఆయన్ని తప్పించి అన్ని అడుగుతాం. చీపురి కట్టి అడిగి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు. మనం అడుగుతున్నాం ఆయన్ని, ఆయన విడిచిపెట్టేసి అన్ని అడుగుతున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు, మనల్ని అడిగితే మరి మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, తెలియపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు, మనం తెలియపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తెలుసుకోవాలని సిద్ధంగా ఉంటే మనం తెలియపట్టడానికి రెడీగా, ఇప్పుడే ఇక్కడే తెలియపట్టడానికి రెడీగా ఉన్నాడు మనం సిద్ధంగా ఉంటే. కానీ మనం సిద్ధంగా లేము, ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయినా తెలియసుడు అంతర్యామిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్యామిగా ఉంటాం కదా, ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. చొచ్చుకుని పంచభూతాల్లో చొచ్చుకుని ఉన్నాడు. నువ్వు అరుణాచలంలో ఉండక్కర్లేదు, చించినాళ్ళలో ఉన్నా నీకు ఎరుకు వచ్చేస్తుంది. నీకు ఇంకా చించినాళ్ళలో కూడా ఉన్నాడు ఆయన. ప్రపంచమంతా సృష్టి అంతా చొచ్చుకుని ఉన్నాడు, అంతా వ్యాపించి. సర్వశక్తివంతుడు మాత్రమే కాదు, అంతర్యామి మాత్రమే కాదు, సర్వసక్షి మాత్రమే కాదు, అంతా వ్యాపించి ఉన్నాడు. అది మర్చిపోకండి. మనం చెయ్యము అరుణాచల శివచంద్ర, మనం గాలి పీల్చుకుంటున్నాం, పెద్ద కష్టపడిపోతున్నా అనుకుంటుంది. అన్నం తింటున్నాం, పెద్ద కష్టపడిపోతున్నాం, ఇవాళ చాలా కష్టపడ్డానండి పొద్దున్న అన్నం తిన్నానని ఎవరు అంటారు. స్నానం చేస్తున్నాం, ఇవాళ ఉదయం గొప్ప ఘనకార్యం చేశానని పొద్దున్నే స్నానం చేస్తే అని ఎవరు అంటారు. ఇవన్నీ నార్మల్గా చేసిపోతున్నాం, న్యాచురల్గా చేసుకెళ్ళిపోతున్నాం. అలాగే మీరు చేసే మంచి పనులు కూడా నార్మల్గా చేసుకెళ్ళరు అనుకోండి. ఏదో గొప్ప కార్యం చేస్తాం గొప్ప పని చేస్తాం అనుకుంటారు అనుకోండి. అలా అనుకోవడం కంటే అసలు చేయకుండా ఉంటాం మంచిది. ఎంత చెప్తున్నానంటే అలా గొప్ప అని చేస్తే ఎలా గొప్ప అని చెప్పి మానసిక వ్యాపారం పెరిగిపోతుంది. బయట మామూలుగా ఉంటారు, మనసులో వ్యాపారం పెరిగిపోతాడు. మళ్ళీ కొన్ని వేల జన్మల కారణం. ఈరోజు స్నానం చేస్తున్నాం, అన్నం తింటున్నాం, ముఖం కడుక్కుంటున్నాం, ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే చూసి వచ్చేస్తున్నారా. నార్మల్గా మీరు ఏదైనా మంచి పనులు చేస్తే చేయండి, కానీ మీరు చేసిన పని మనసులో పలుచారు అనుకుంటే మానసిక వ్యాపారం పెరుగుతుంది. మానసిక వ్యాపారం పునర్జన్మల కారణం. ఈ చావులకి పుట్టుకలకి మానసిక వ్యాపారం లేకపోతే ఇంకా పునర్జన్మ హేతువులు ఉండవు. ఈ మానసిక వ్యాపారం పెంచుకోకూడదు. తన వాసన క్షయం కూడా మీరు అనుకున్నాం తేలిక కాదు. ఇప్పుడు చేతులకి జిడ్డు అంటుకుంది అనుకోండి, ఒకసారి సునిపించేది తొంగుతాం, వదలటాలని ఇడిచిపెట్టాం, ఇంకోసారి తొంగుతాం. అలాగే మొత్తం జిడ్డు పోయే వరకు తొంగుతాను ఉంటాం. మన గత జన్మల నుంచి వచ్చే వాసనని అలాగే సునిపించేటి చేతికి అంటుకున్న జిడ్డు ఎలా తొంగుతాం, ఈ మనసుకు అంటుకున్న వాసన కూడా అలా తొంగుతూ ఉండవలసింది. తొమ్మిది ఉండకపోతే కానీ అది నశించు, వాసన నశించదు అనుకోండి. ఉదాహరణకి మీరు మంచి మాటలు వింటారనుకోండి, సాధన చేస్తారనుకోండి, ఎప్పుడు మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటాడు అనుకోండి, ఓహో ఏదో ఉందో లోపల ఏదో ఉందో మనకు తెలుస్తాను. దేహానికి అతీతంగా, మన మనస్సుకు అతీతంగా, ప్రకృతికి అతీతంగా, పంచభూతాలకు అతీతంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సుఖంగా, శాంతిగా ఏదో ఉంది, ఏదో ఉందని తెలుస్తుంది. ఒకసారి మీకు స్ఫురిస్తూ ఉంటుంది ఆయన దయ, ఎప్పుడన్నా కలిగినప్పుడు ఆయన కనిపిస్తూ ఉంటాడు మీకు లోపల. అది స్ఫురించినప్పుడు గట్టెక్కేసాం, ఒడ్డుకొచ్చేసాం, ఒడ్డుకొచ్చేసాం అనుకో, మళ్ళీ మరుక్షణంలో మీ వాసన వచ్చి ఆ అనుభవం తీసుకో. దొంగలు వచ్చి ఇల్లు ఎలా దోసిపోతారో, ఈ వాసన వచ్చి మరుక్షణంలో మీ అనుభవాన్ని తీసిపోతుంది. అంచేదా మనకి ఎప్పుడైనా లోపలన్న వస్తువు స్ఫురించిన నమ్మటానికి నిలబడదు. ఎంచేత నిలబడదు అంటే, గత జన్మ నుంచి వచ్చిన వాసన క్షయం పూర్తి అయితే కనుక పెరగని అంటారు. నీకు ఎప్పుడైనా వస్తువు కళ ఎప్పుడైనా స్ఫురించడానికి 100% టెంపరీ, అది పెరమనెంట్ అవ్వాలంటే వాసనాక్షయం అవ్వాలి. వాసనాక్షయం తేలిగ్ కావదు, ఎంతో సాధన చేయాలి. దానికి ఎగ్నెస్ట్ పార్టీ, ఏ వాసన అయితే మిమ్మల్ని పీడిస్తుందో దానికి ఎగ్నెస్ట్ పార్టీ పెట్టాలి మీరు. ఎగ్నెస్ట్ పార్టీ అంటే, మీకు రోజు సినిమాకి వెళ్ళే అలవాటు ఉందని ఇప్పుడు ఉదాహరణకి, సినిమా ఎవడైతే చూడటమేదో వాళ్ళతో స్నేహం చేయాలి. అంటే మీకు ఏ వాసన అయితే ఉందో ఆ వాసన లేని వాళ్ళతో స్నేహం చేయాలి. లేదా ఎటువంటి పుస్తకాలు చదివితే ఆ వాసన పోతుందో అది కూడా చెయ్యాలి. ఆ సహవాసాలు చేయాలి. ఒకటి, సహవాసాల విషయంలో సద్గ్రంథ పుస్తకాన్ని ఎన్నుకోవడంలో కూడా ఏ పుస్తకం మనకు ఉపయోగపడుతుంది, ఏ పుస్తకం ఉపయోగపడదో చూసుకోవాలి. కొన్ని కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే భాష చాలా అందంగా ఉంటుంది, ఎంత బాగా రాశారు, ఎంత స్వీట్గా ఉంది అనిపిస్తుంది, భాష బాగుంటుంది, ప్రజెంటేషన్ బాగానే ఉంటుంది. ఏమి నేర్చుకున్నామంటే సున్నా. కొన్ని పుస్తకాలు చాలా అందంగా ఉంటాయి, బాగానే ఉంటాయి చదవటానికి కూడా, మంచి ప్రజెంటేషన్ బాగానే ఉంటుంది. ఏమి నేర్చుకున్నావు అంటే సున్నా, ఏముండదు. అయితే మీరు ఏదైనా పుస్తకం చదివితే అందరూ మెసేజ్ ఉండాలి మీకు. మనం ఏదైనా పుస్తకం చదివితే ఈ పుస్తకంలో మనం ఏమి నేర్చుకున్నాం అని అనుకోని, ఏమి నేర్చుకునేది లేదనుకోని, తీసేదో పక్కన పెట్టండి. పుస్తకం మీద పేచీలు పెట్టుకోవద్దు, అది ఆ పుస్తకం తీసుకో పక్కన పెట్టండి. మీరు ఏదైనా పుస్తకం చదివినప్పుడు దాని అందం కాదు మీకు కావాల్సిన భాష యొక్క భాష సౌందర్యం ఉంటే మంచిదే, కానీ ఏమి నేర్చుకున్నాం ఈ గ్రంథంతో, ఏమి నేర్చుకున్నాం ఈ గ్రంథంతో, ఏమి నేర్చుకున్నాం ఈ గ్రంథం చదివి. తర్వాత ఇంకోటి, సత్పురుషులు సహవాసం మీకు వెంటనే ఫలితం కనపడదు కానీ లాంగ్ రన్ లో కనిపిస్తుంది. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి, ఆయన రమణాశ్రమం లేదు స్కందాశ్రమంలో ఉండేవాడు, ఆయన స్కందాశ్రమంలో ఉండగా ఆయన అప్పుడు ఆశ్రమం రమణాశ్రమం కావాలి, స్కందాశ్రమంలో ఉండేవాడు. అరుణాచలం ఆయన ఒక భక్తుడు రోజు పైకి వెళ్తా ఉండేవాడు, రోజు వెళ్ళి ఆయన దగ్గర అరగంట కూర్చుండేవాడు. స్వగ్రామం అరుణాచలం. అరుణాచలం అయితే రోజు వెళ్తా ఉండేవాడు, ఇలా 10 రోజులు వెళ్ళాడు. రోజు వెళ్ళి అరగంట కూర్చుని వస్తా ఉండేవాడు, రోజు వెళ్ళేవాడు అరగంట కూర్చుని వస్తా ఉండేవాడు. 11వ రోజు ఏం చేశాడు, ఇలా వెళతాం, 10 సార్లు వెళ్ళాం, ఆయన వల్ల మనకు లాభం ఏమొచ్చింది అని మానేశాడు. వెళ్ళి చూసి వస్తున్నాం కానీ ఆయన వల్ల మనకు లాభం ఏంటి అని మానేశాడు. వెళ్ళటం మానేసిన తర్వాత అలా మానేయటం ఒక 50 రోజులు మానేశాడు. తర్వాత ఏంటి మరి భగవాన్ మనం ఈ మధ్యన చూడటం లేదు, చూడటం మానేసాం, చాలా కాలమైన చూడటానికి వెళ్ళి అని వాడి ఇంటికాడ భగవాన్ చూడటం లేదని దుఃఖం వచ్చింది కొంచెం. అప్పుడు మళ్ళీ బలవంతాన్ని వెళ్ళాడు. వెళ్ళి భగవంతుడు ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని చూడటం వల్ల నాకు లాభం ఏమిటి, నాకేం లాభం కనపడేది, ఇందుకు మానేశానండి, ఈ మధ్యన మిమ్మల్ని చూడకపోవటం వల్ల దుఃఖం వస్తుంది అని కరెక్ట్గానే చెప్తాడు. బుద్ధిమంతులు కాని వాళ్ళకి తేడా ఏంటంటే, బుద్ధిమంతులు ఏం చేస్తారంటే వాళ్ళని ఆయన సరి చేసుకుంటాం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని ఆయన సరి చేసుకోవడం మానేసి ఎవరొక నెత్తి మీద అక్షంతలు వేస్తా ఉంటారు. బుద్ధి తక్కువ వాడికి బుద్ధిమంతుడికి తేడా ఏంటంటే, బుద్ధిమంతులు ఏం చేస్తాడంటే వాడిని కరెక్ట్ చేసుకుంటాడు. లెక్క తప్పు చేస్తున్నాడు అనుకోండి, బుద్ధిని అయితేగో ఈ లెక్క తప్పు చేసాం, ఈ లెక్క మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మనం తప్పు చేయకూడదు అనుకుంటాం. అక్కర్లేదు, ఉప్పు అక్కర్లేదు, దాంట్లో తప్పు రాస్తానికి వీడు కూడా తప్పు వేసేస్తాడు. చూసుకొని కొట్టేవాడికి ఇంకా ప్రయత్నం ఎందుకు? అది బుద్ధిమంతుడి లక్షణం ఏంటంటే, వాడిని వాడు కరెక్ట్ చేసుకుంటా ఉంటాడు, ఇతరుల గొడవలో వెళ్ళడు అసలు కూడా, వాడిని వాడిని కరెక్ట్ చేసుకుంటా ఉంటాడు. బుద్ధిమంతుడు, బుద్ధి తక్కువ ఏం చేస్తాడంటే వాడిని వాడిని కరెక్ట్ చేసుకోవడం మానేసి రోడ్డు మీద దుమ్మంతా నొలుకుంటా ఉంటాడు. చివరగల జీవితం మిగిలి దుమ్ము. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం మానేసి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడం మానేసి సంతల గొడవలని మీకెందుకు? అది మీ బుద్ధి లేనితనాన్ని గుర్తుంది. ప్యూరిఫైయర్స్ అది ఎంత అందంగా చెప్తాడు గీతలో, యజ్ఞదాన తపస్సు మీరు ఎంతటి వాళ్ళైనా, మీరు పెదలందరి చేత గౌరవింపబడుతున్నప్పటికీ, మీరు మహాజ్ఞానులు గుణాతీతులు అయిపోయినప్పటికీ, మీరు పూజింపబడుతున్నప్పటికీ, మీరు ఇంద్రియాలను జయించినప్పటికీ, మనస్సును జయించినప్పటికీ, ఒక్క ఇంద్రియం స్వాధీనంలోకి వస్తే సరిపోదు, అన్ని ఇంద్రియాలు స్వాధీనానికి వస్తేనే కానీ మీకు అమృతానుభవం కలగదు. ఏం చెప్తున్నాం, గీతలో చెప్తాడు గుణాతీతులు అయిపోయినప్పటికీ, మీరు అందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయినప్పటికీ, పెద్దవాళ్ళు అంటే మీకున్న చదువును బట్టి, మీకున్న పాండిత్యాన్ని బట్టి, ఎవరో 10 మంది ఓట్లు వేశారనుకోండి, మీరు ఎమ్మెల్యే అనే సమితి ప్రెసిడెంట్ అని ఏదో అనుకుంటూ ఉంటారు కదా, మీరు 10 మంది ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యే అవుతారు. ఇటువంటి గొడవలు చూసి మీరు ఇటువంటి గొడవలు చూసి అని ఫాల్స్ కృత్రిమైన ఆలోచనలు కృత్రిమ గొడవల్లోకి వెళ్లకుండా ఒకవేళ బాహ్యంగా మీరు ఊరేగింపుడు బాహ్యంగా మీరు మిమ్మల్ని అందరూ ఊరేగిస్తున్నప్పటికీ బాహ్యంగా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నప్పటికీ మీరు నిజంగా ఇంద్రియ నిగ్రహం మీకు ఉన్నప్పటికీ మనో నిగ్రహం ఉన్నప్పటికీ మూడు విడిచిపెట్టద్దు అని అడిగితే యజ్ఞదాన తపస్సు ప్యూరిఫైయర్స్ అంటే ఇప్పుడు నీ చర్మాన్ని సబ్బులు లేకపోతే సునిపిండ్లు ఎన్నపోస మేగడ ఇవి చిన్నపిల్లలకి ఎన్నపోస రాస్తా ఉంటారు మేగడ రాస్తారు చర్మం మృదుగా ఉంటాను అలాగే నీ హృదయాన్ని ఈ వెన్నపోస చండి పిల్లలకి వెన్నపోస నీగడ ఎలా రాస్తారో చర్మం మృదుగా ఉండటానికి మీ హృదయం మృదుత్వం పొందటానికి మీ హృదయం యొక్క వైభవం మీ హృదయం మీ హృదయం సంస్కరింపబడటానికి మీ హృదయంలో ఏదైనా దోషాలు ఉంటాయి బయటికి మీకు తెలియని దోషాలు ఏమైనా ఉంటే బయటికి పోవటానికి మీ హృదయంలో ఏదైనా మాలిన్యం కానీ మీకు తెలియకుండా ఏదైనా లోపల ఉండొచ్చు ఆ మాలిన్యం పోవటానికి ఈ ప్యూరిఫైయర్స్ అంటే మీ చర్మాన్ని శుద్ధి చేసే సబ్బులు మరొకటి ఎలా ఉన్నాయో స్నోలు పౌడర్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ప్యూరిఫైయర్స్ ఈ మూడుని మీరు ఈ మూడు మటుకి మీకు ఊరేగింపులు చూసి మర్చిపోకండి మీ ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో మీ శవం భూమి మీద ఎంతకాలం అయితే తిరుగుతుందో యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టద్దు అన్నాడు భగవంతుడు చెప్పాడు ఎవడు ఈ భగవంతుడు ఎవడీడు మనకి ప్రభు మనకి భర్త మనకి యజమాని మనకి జ్ఞానదాత శాంతిదాత కాంతిదాత మోక్షదాత మన సర్వస్వాయిని మనకు జ్ఞాపకం తెచ్చేవాడైనా మన మరుపు తెచ్చేవాడైనా మన వల్ల ఏది అవ్వదు ఆయన అనుగ్రహం ఉంటే అన్ని సాధ్యమే ఆయన అనుగ్రహం లేకపోతే చీపురి కట్ కింద పడిపోయిన చీపురి కట్ట కూడా పైకెత్తలేదు గోవర్ధనగిరి కాదు చీపురి పుల్ల కూడా పైకెత్తలేదు ఈ మూడి విడిచిపెట్టకండి మీరు పెద్దవాళ్ళు అనుకో ఒక లోకం అందరూ మిమ్మల్ని పెద్దవాళ్ళు అనుకో అనొచ్చు మేము మీకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరో పెద్దలు లేరని ఇటువంటి అనుకున్నా ఆ గొడవల్లో ఆ మాయడు పడకండి యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టదు అంటే స్వార్థం లేకుండా ఎంతో కొంత మీరు పని చేస్తా ఉంటారు ఎంతో కొంత స్వార్థం లేకుండా ఏదో చిన్న పనైనా సరిపోతుంది పెద్ద పనులు అందరూ చేయలేదు చిన్న పనైనా స్వార్థం లేకుండా మీ గౌరవాలతోటి కీర్తులతోటి లేదా పేరు ప్రఖ్యాతి ఈ వరస్ట్ అనుకోండి రూపం ఒకటి నామం వరస్ట్ మళ్ళీ మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి పేరు ఒకటి రూపం ఒకటి ఈయన్ని మనల్ని పీడించి తినేస్తున్నాయి ఎంతకంటే దరిద్రం కోటి లేదు మళ్ళీ ఈ మాటలు ఎక్కడికి మోసుకెళ్ళకండి సరిగ్గా భగవంతుడు మన మాయలు ఎక్కడ పడేస్తున్నాడంటే సరిగ్గా ఎలకల బోన్లు ఇంట్లో పెడతాం ఆ బోన్లు ఎందుకు పెడతామంటే బోన్లు ఎందుకు పెడతామంటే మన బోన్లు కూడా మేత పెడతాం ఆ మేత ఎలక తినటం కోసం పెట్టాం ఆ మేత చూసి లోపలికి వస్తుంది మనకు దొరికేస్తుంది మనకు దొరికిస్తే చంపేద్దాం అంతే కదా ఆ మేత తిని ఎలక ఆరోగ్యంగా ఉండటం కోసం మీరు బోన్ ఎడుతున్నారా లేకపోతే దాన్ని చంపేయటానికి అలాగే భగవంతుడు ఏం చేశాడు ప్రతి ఓడికి వాడి శరీరం అంటే బాగా ఆ శవానికి ఒక పేరు ఉంటుంది ఎల్లమ్మనో పుల్లమ్మనో ఇంకా పేరుని మోసుతుంది సరిగ్గా ఇక్కడ ఎలకల బోన్లో ప్రవేశాడు ఇందులోంచి మనం బయటకు వచ్చి చేసి తరించి రేది ఎవరి ఇంటికెళ్ళి వెళ్ళిపోతాం సరిగ్గా పేరు పెచ్చోటి రూపం పెచ్చోటి మనిషిని పీడించేస్తున్నాం ఎంతటి వాడైనా వాటెవర్ హీ మేబీ ప్రతి వాడు నీకు పేరు వస్తుందంటే కదా మంచి పని చేయడు ఈ శవానికి ఆ పేరు ఎవరో పెట్టిన పేరు పోనీ మన పేరు అది ఎవరో పెట్టారు పేరు పోనీ ఆ రూపం ఉందా మధ్యలో కనిచేపు కనిపిస్తుంది బయటకు పోతుంది అది మనం ఎంతసేపు రూపాన్ని చూసుకుని ఆడుతుందా ఏ రోజు మనం చెప్పకుండా బయటకు పోతుంది కొంతమంది నడుస్తూ చచ్చిపోతారు కొంతమంది కూర్చుని చచ్చిపోతారు కొంతమంది ట్రావెలింగ్లో చచ్చిపోతారు కొంతమంది మంచం పట్టి చచ్చిపోతారు రకరకాలుగా చచ్చిపోతారు ఆ టైం వచ్చే కొంతమంది అన్నం తింటూ 2 ముద్దలు తిని 3 ముద్దలు తినకుండా చచ్చిపోతారు నీకు అర్థమవుతుంది ఇది ఆ ఎలకల బోన్లటి రూపబుద్ధి నామబుద్ధి ఒకటి మనం ఏం చేస్తామంటే మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటండి మంచి పనులు చేస్తున్నాం అసలు చేయకుండా మేము ఏదో కొన్ని చేస్తున్నాం చిన్న చిన్నవి చేస్తున్నాం చేసే దానివల్ల ఏమిటి మనకు రూపబుద్ధి పెరిగిపోతుంది నామబుద్ధి పెరిగిపోతుంది ఆ చిన్న మంచి పనుల వల్ల దానివల్ల పుణ్యం వస్తుంది కాదంటాం లేదు మన శరీరం ఎంతో నిజమో మన మనస్సు ఎంత నిజమో ఆ పుణ్యం కూడా అంతే నిజం అయితే ఆ పుణ్యం వల్ల కాదు రూపబుద్ధి లేకుండా నామబుద్ధి లేకుండా పని చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది కానీ మనకి ఎంత ప్రయత్నం చేసినా ఎంతటి వాడైనా ఎంత పండితుడైనా ధనవంతుడైనా రాజకీయ నాయకుడైనా మరొకడైన ఈ రూపబుద్ధిలోంచి బయటకు రాడు నామబుద్ధిలోంచి బయటకు రాడు ఇది ఎలకల బోని కింద పడేసాడు మనకి అంటే ఏంటి ఎలకల బోనులో మేత ఎలా పెడతాము మనకు కొంచెం ఇష్టం పెట్టాడు ఈ రూపం మీద నామం మీద ఆ ఇష్టం ఎందుకు పెట్టాడంటే సరిగ్గా మాయ అనే బోన్లో పట్టడానికి ఇందులోంచి బయటకు వచ్చేది లేదు చచ్చేది లేదు తీర్థాన్ని తీర్థం ప్రసాదానికి ప్రసాదం అక్కడ పట్టిన నాకు ఆశ్చర్యం పెద్ద పెద్ద మంత్రి పదవులు చేస్తూ రిబ్బను కత్తిరించాడు దెబ్బలాడుకుంటాడు అదేంటండి మమ్మల్ని కూడా పిలిచారండి, మమ్మల్ని రేపని కత్తిరించిన ఆయన ఆయన్ని పిలవటం ఏంటండి, మమ్మల్ని పిలిచారండి, మమ్మల్ని మమ్మల్ని కాకేసి మంత్రి గారు చేయించారు. పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసి పీజెత్రీలు చేసి ఓపెనింగ్ల దగ్గర రిబ్బన్ రిబ్బన్ కత్తిరించే దెబ్బలాడు వాళ్ళు చదువులు ఎందుకు వాళ్ళు దేశానికి పనికి వస్తారు. వాళ్ళు రిబ్బన్ కత్తిరించాడు దెబ్బలాడుకున్న వాళ్ళు దేశభక్తులు. వాళ్ళు దే ఆర్ సోకాల్ పెట్రియాట్స్, దే ఆర్ నాట్ పెట్రియాట్స్, దే ఆర్ సోకాల్ పెట్రియాట్స్. చదివిలు చదివి ప్రహ్లాదుడు చెప్పినట్ట భాగవతంలో చదివి చదివి చస్తున్నారు వీళ్ళు, కావులు కోసం చదువుతున్నారు అంటాడు. ఏంటి నువ్వు 10 పీహెచ్డీలు పిచ్చుకున్నా రిబ్బన్ కోసం పే చేయనీకు, ఎందుకు పీహెచ్డీ నీ పేరు అది నీ పేరు అబద్ధం. దాని పక్కన ఈ మరి ఇయ్యదా మన పారకుల మీటింగ్ లో ఇవాడు చెప్తాను, మనం కష్టపడి చదువుకుంటున్నాం, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేదా ఇంకోటి చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, లేదా వర్తకం చేసుకుంటున్నాం, ఇంకోటి చేసుకున్నాం, ఇంకోటి ఎన్ని చేసుకున్నా కష్టపడి చదువుకోవడం కూడా స్వార్థం కోసమే చదువుకుంటాం. ఇంకా నీకు జ్ఞానం ఏంటి? వాడు ఎల్కేజీలో ఉంటాడు, వాడు అప్పటి నుంచి ఆలోచన ఎంత పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది, ఎంత పెద్ద సంపాదన. ఈ తల్లిదండ్రులు కూడా ఆయన అలా తయారు చేస్తారు. ఆ ఎల్కేజీలో ఉంటాడు, నెలకు 10 లక్షలు వాడికి జీతం వచ్చేది. ఇంకో మాట చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి, ఊరికే నీకు జ్ఞాపకం గుర్తు కోసం ఇటువంటి మాటలు చెప్తున్నాను. ఎల్కేజీ కూడా చదవకుండా నాకు 40 లక్షల రూపాయలు జీతం కావాలని ఎటువంటి వాడు చిత్తశుద్ధి లేకుండా, కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా మనం మోక్షం ఆశించడం కూడా అటువంటి, ఎల్కేజీ కూడా చదవకుండా నాకు 1 లక్ష రూపాయలు జీతం ఆశించేవాడు ఎటువంటి వాడు, ఆ చిత్తశుద్ధి కొంచెం కూడా లేకుండా నాకు మోక్షం రావాలని కోరుకునే భగవంతుడు అంటే పిచ్చవాడు అనుకుంటున్నారు మీరు? అంటే భగవంతుడు ఏమైనా మ్యాడ్ మ్యానా బ్యాడ్ మ్యానా? ఆ చిత్తశుద్ధి లేకుండా మోక్షాన్ని ఆశించకూడదు, ఆశించిన రాదు. మన చిత్తశుద్ధి లేకుండా మోక్షాన్ని ఆశిస్తాం, మన డన్సన్ అనుకుంటాను ఉంటాడు ఈశ్వరుడు. మీరు లోకాన్ని మోసం చేయగలరు కానీ అంతర్యాముగా ఉన్న ఈశ్వరుని అంతటా ఉన్న ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్న ఈశ్వరుణ్ణి మోసం. కృష్ణుడు అంతర్యాము మాత్రమే కాదు అంతటా ఉన్నాడు భగవంతుడు. కృష్ణుడు దేవాది దేవుడు, దేవతలకు దేవుడు, వాడు అంతర్యాన్ని మాత్రమే కాదు అంతటా ఉన్నాడు. అది ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఒకటి రూపబుద్ధి నామబుద్ధి. మనకు సరిగ్గా ఈ మాయలో పట్టడం ఎలకల బోని కింద వేశాడు ఈశ్వరుడు. అది మనం అర్థం చేసుకుని ఆ బోన్లో పడకుండా ఉంటే ముక్తి, ఆ బోన్లో పడిపోయాం బంధం, తర్వాత ఏమో దాకలో వెళ్ళిపో. ఎలకలు తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మనల్ని కూడా ఇందులో దాఖలు వేసుకో. చేప అసలు వల్లలో పడకుండా ఉండాలి, కానీ వల్లలో పడ్డాక ఇవాళ రేపు దాకలోకి వెళ్ళిపోతున్నారు. ఇది బోరి కింద పన్నాడు చూడండి, ఎవరి రూపం అలకిస్తుంది. తర్వాత ఆ రూపానికి ఒక పేరు ఒకటి ఉంటుంది, పేర్ల కోసం దెబ్బలాడుకున్న వాళ్ళు ఏమంటున్నారు, పేర్ల కోసం పేచీలు పెట్టేవాళ్ళు పేచీలు పెట్టుకునే అంటే ఏంటి ఇన్ని పేచీలు. ఆ పేరు మనకు ఆ రూపం నిజం కింద అనిపిస్తాం, మన అహంకారాన్ని ఆ పేరు నిజం కింద అనిపిస్తాం. సరిగ్గా బోన్లో పడతాం, ముందు బోను తర్వాత దాకా. భగవాన్ అన్నారు అహంభావం పోతే ఎలాగండి, ఎలాగండి మా అహంభావం, మేమనుకుంటాం మా అహంభావం పోగొట్టుకుంటే ఎలాగని చాలా మందికి భయం. అహంభావం దగ్గరికి వచ్చేవాడు సిన్సియర్గా ఎవడో ప్రయత్నించాడు, అందరూ గజించగలే ఎవడ గజం గజం కదలటం లేదు, అందరూ పెద్ద పెద్ద సాధకులే కానీ అహంభావం మెట్టి దాటలేకపోతున్నారు, గడప దాటలేకపోతున్నారు. ఇంట్లో గడప దాటకుండా కాశీ వెళ్తామని ప్రయత్నించండి, ఇంట్లో గడప దాటమే చేతకాని వాళ్ళకి మనం కాశీ ప్రయాణించడం. మనకి ఈ అహంభావం మెట్టి మనం దాటలేకపోతే ఇంకా ఆత్మజ్ఞానం అయితే మనకి ఇక్కడ భగవాన్ చెప్పారు అహంభావన పోతే నువ్వు పోవయ్యా, నీ శాశ్వతమైన జీవితం ప్రారంభం. ఇప్పుడు ఈ దొంగ జీవితం, మనం జీవించే జీవితం దొంగ జీవితం, దేహానికి నిజమైన జీవితం కాదు, నీ శవానికి పరిమితమైన జీవితం, నీ బుద్ధికి పరిమితమైన జీవితం, నీ మనస్సుకి పరిమితమైన జీవితం ఈ దొంగ జీవితం. నీ అహంభావం ఎప్పుడైతే నశించిందో అప్పుడు నీకు నిజమైన జీవితం, ట్రూ లైఫ్, లాయల్ లైఫ్, నిజమైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు దొంగ జీవితం నుంచి బయటకు వస్తావు, అసత్యం నుంచి బయటకు వస్తావు, అహంభావం ఎప్పుడైతే నువ్వు అందరిని బయటకు వచ్చావు అప్పుడు సత్యమైన జీవితం, నిజమైన జీవితం, అమృతమైన జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది నీకు. ఏం చేయండి అహంభావం, అహంభావం అంటే మనకు తీయగా ఉంటుంది, అది పెట్టాడు అదే మాయ. ఈ గడప దాటి చేయం లేదు దాటిపోయినట్టే మనం. ఈ పక్కోళ్ళు కూడా మనకు అజ్ఞానం నేరుస్తూ ఉంటారు, కానీ అక్కడ మీకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు, ఇక్కడ మీ పేరు లేదు అంటున్నా అంటాడు. ఈ పక్కోళ్ళు కూడా మనకు అజ్ఞానం నేరుస్తూ ఉంటారు, ఈ పిచ్చ అంతా బుర్రకు వెళ్తాను కూడా. అసలు మన పిచ్చతో మనం ఏడుస్తుంటే పక్కోళ్ళు ఇంకా పిచ్చ పెంచేస్తూ ఉంటారు. మన కర్మ కొలిది మనకు పొరుగు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నీకు భగవంతుడి దయ లేనప్పుడు ఎందుకో ఏం చేసుకుంటావు, భగవంతుడి అనుగ్రహం నీకు లేనప్పుడు పేరేం చేసు అంటే మాయ ఇక్కడ పెట్టాడనమాట. మనకు అర్థం మాయ ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు. నీ పేరులో నీ రూపంలో పెట్టాడు, నువ్వు శ్మశానానికి వెళ్లే వరకు నీ పేరు బుద్ధి పోదు, రూప బుద్ధి పోదు, అలా పడి ఉంటావు. ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా. ఇప్పుడు నువ్వు సత్కర్మ చేయగా చేయగా, నిష్కామ కర్మ చేయగా చేయగా, భగవంతుని తెలుసుకోవడానికి ఆరాధించి, భగవంతుని తెలుసుకోవడానికి అభ్యాసాలు చేసి, భగవంతునికి ప్రీతికరమైన కర్మలు చేస్తూ నీ మనస్సుని బుద్ధిని ఆయన కల్పించి ఆయన కోసం నిన్ను నీ అహంభావన కోసం కాకుండా ఈశ్వరుడు కోసం నువ్వు జీవిస్తుంటే ఎప్పుడు ఆయన దయ కలిగినప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు అప్పుడు. ఈ లోపల సున్నా ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, బయట ఏదో పని చేయటం వల్ల మటుకు ఎవరికి ఆత్మజ్ఞానం రాదు. బయట ఏదో మంచి పని, బయట ఏదో ఒక గొప్ప పని చేసిన దానివల్ల ఆత్మజ్ఞానం రాదు. అయితే మంచి పనులు ఎందుకు చేయమన్నాడంటే చిత్తశుద్ధి కోసం చేయమన్నాడు అంతేగాని అంత మాత్రం చేత నీకు వచ్చేది. జీవితం పొడిగిన రాజకీయాల్లో ఉన్నవాడికి రాష్ట్రపతి పదవి రాకపోవటం ఏంటి, ఎక్కడో కూర్చొని మెడ్రాసులు లెక్చర్ చేసుకున్నవాడికి రాష్ట్రపతి పదవి ఏంటి, అదే ఖర్చు రాజకీయ. ఒక ఋషి ఒక మాట చెప్పాడు, ఎవరి మీద కోపం మీద అది ఇష్టం లేకు అయిష్టంతో చెప్పడు ఆ మాటలు. కలకాలం ఉంటాయి, దేశ కాలాలనే ప్రకృతికి అంగాలు, ప్రపంచానికి అంగాలు, దేశాన్ని దాటి కాలాన్ని దాటి ఎక్కడో సరే అన్ని కాలాల్లోని అన్ని అవస్థల్లోని భూతకాలం. ఒక ఋషి ఒక మాట చెప్తే ఆ ఋషి చెప్పిన మాట అన్ని కాలాల్లోనే చెల్లుతుంది. అది ఇవాళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్ ఏంటంటే రాగద్వేషాలతో రాసి పేపర్లు ఎన్నీ. మన ఆంధ్రదేశంలోని ప్రతి పేపర్ ఏదో పార్టీని మోస్తూ ఉంటుంది, వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు. వాళ్ళకి ఎవరు ఇష్టమైతే ఆ నాయకులు మోస్తూ ఉంటారు, ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీని మోస్తూ ఉంటుంది. అది ప్రజలు అక్కర్లేదు, ప్రజల సంక్షేమం అక్కర్లేదు, ప్రజల భవిష్యత్తు అక్కర్లేదు. అంతేగాని ఋషి అలా చెప్పడు. ఋషి ఋషి ఎప్పుడు రాగద్వేషాలతో చెప్పి మాటలు నిలబడవు. నీ మీద కోపం వచ్చిన ఏదో చెప్తే ఆ మాటలు అని చెప్పి నిలబడతాయి. ఇందాక ఒక మాట చెప్పాను, సత్పురుషుడు సహవాసం అది మిస్ అయిపోయింది నేను. అంటే వాడు వెళ్ళాడు భగవాన్ దగ్గరికి వెళ్ళాడు, అది నిశ్చయం. అక్కడ ఏమన్నాడంటే భగవాన్ దగ్గరికి వెళ్ళామంటే ఏమంటే మేము మిమ్మల్ని చూడటం వల్ల ప్రయోజనం ఏమిటని నేను మానేశాను, మళ్ళీ మిమ్మల్ని చూడాలని ఈ మధ్యన అనిపిస్తాను, చూడలేదు చూడలేదని కొంచెం అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, అందుకు వచ్చానంటే చూడాలని రావాలని రాలేదు, దుఃఖం మిమ్మల్ని చూడాలని చూడలేకపోతున్నాను, దుఃఖం వచ్చి వచ్చాను కానీ మిమ్మల్ని చూడాలని మటుకు రాలేదు, మిమ్మల్ని చూడకపోతే దుఃఖం వస్తుంది, అంతకు వచ్చాను చూడాలని అంటే నెగిటివ్గా వచ్చాను కానీ పాజిటివ్గా రాలేదు అని భగవంతుడు చెప్పాడు. ఆ తిరువణమలై వాసి, తిరువణమలై నివాసి వాడు చెప్పాడు. భగవాన్ అన్నారు, నీకు లాభం తెలియపోయింది నష్టం తెలుస్తుంది కదా, నీకు భగవాన్ చూడటం వల్ల నీకు లాభం తెలియపోవచ్చు కానీ నష్టం మటుకు తెలుస్తుంది, దుఃఖం నష్టమే కదా. మరి భగవాన్ని చూడటం వల్ల మనకి ఏంటి లాభం అని మానేశావు, నీకు నిజంగా లాభం లేకపోవచ్చు కానీ నష్టం తెలుస్తుంది కదా, లాభం తెలియకపోవచ్చు కానీ నష్టం ఏంటో తెలుస్తుంది. అంటే ఈ రెండు ఎలకల బోన్లు, రెండు బోన్లు ఒక బోన్ రూపబుద్ధి ఈ బోన్లో పడేసాడమ్మ. ఆశ్చర్యం అండి, పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసి దేశం కోసం బతుకుతున్నామని చెప్పి వాళ్ళు రిబ్బల్ని కత్తిరించాడు పేచీలు పెట్టుకుని, వాళ్ళు చదువు అంత అని నిజమైన విద్యా చదువు అంటే ఎందుకు ఆ రిబ్బన్ గుర్తింపుల కోసం, గుర్తింపు ఎవరు కోరుతున్నారు, నీ లోపల చైతన్యాన్ని గుర్తింపక్కర్లేదు, నీ లోపల ఆత్మ గుర్తింపక్కర్లేదు, ఇంకా దానికి ద్వితీయం లేదు. మనలోని అజ్ఞానం ఇతరులు చూస్తుంది, అజ్ఞానానికి గుర్తింపులు కావాలి. నీకు గుర్తింపు ఇవ్వకపోతే అక్కడ నుంచి దుఃఖం ప్రారంభమవుతుంది, అంతే బజార్లో పడతావు గుర్తింపుల కోసం. పూర్వం ఒక లేడీ కలెక్టర్ ఉండేది మనకి 5-6 ఏళ్ల కిందట కొవ్వూరులో, నా పేరు ముందర మన పేరు ముందే అనకాల పేచీలు పెట్టుకున్నారు కొవ్వూరులో. అప్పుడున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అందరూ కలిసి ముందు నా పేరు రాయాలంటే నా ముందు బోర్డు రాసేశారు, అక్కడ పేచీలు పెట్టుకున్న వాళ్ళ పేర్లు రాశారు, పైన కింద పేచీ వచ్చింది కొవ్వూరులో. అప్పుడు లేడీ కలెక్టర్ ఆవిడ, ఎవరికి ఆవిడ అందే అవి బాబు ఈ పేచీలు భరించలేకపోతున్నారు, మొత్తం ఆ ప్లేట్ ఎంత తీసేసి పగలబొట్టి బయటపడమని చెప్పి. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే నా పేరు పైన ఉన్నా అంటాడు. ఆ మాజీ ఎలా ఏమన్నాడంటే ఈ పని నేను ఉండగా ప్రారంభించాను కాబట్టి నా పేరే పైన ఉండాలంటాడు. అందులో కలెక్టర్ గారి పేరు కూడా ఉంది. ఆవిడ అంది ఈ పేచీలు భరించలేకపోతున్నాను, రాత్రి నిద్ర కూడా పట్టినవుతాను, నాకు ఈ పేచీలు ముందు ఆ ప్లేట్ బయటికి లాగేసి శుభ్రంగా సున్నం కింద కొట్టి బయటపడేమని, మొక్కలు కూడా కనపడకుండా గోదావరిలో పడేమని. ఆవిడ ముండిది ఆవిడ అంటే దీన్ని బట్టి ఎంత మాయలో ఉన్నామో మనం తెలుస్తుంది అది నేను చెప్పి. ఎలకల బోన్లు సరిగ్గా ఈ బోన్ చూశాడంటే బోన్ మనం ఉంటే తప్పించుకోవడం కోసం చెప్తున్నాను నేను. ఎక్కడ వేసాడు బోన్లాడు, ఈ మంచి పనులు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఎళ్ళకెళ్ళి ఏం చెప్తారంటే మీకు పేరు వస్తుందని చెప్తారు. పేరు వస్తుందా పని చేయదండి. ఏం చేసుకుంటే కూర వండుకుంటాడు, పేరు కూర వండుకుంటాడు, కరివేపాక ధనియాల మిరియాల, ధనియాలు మిరియాలు అయితే కొంచెం కూరలు వేసుకోవచ్చు తాలింపు సరికది. పాలకుల మీటింగ్ లో చెప్పాను కదా, పేరు అనేది ఒక అత్తరం లాంటిది, రాసుకుంటే బట్టలకు రాసుకుని లోపలికి మింగకుండా లోపల మింగితే చచ్చూరుకుంటారు. ఇంతకీ వీడు ఏమంటున్నారంటే నా పూర్వజన్మలు కూడా వదిలే, నా పూర్వజన్మలు ఏంటి ఆడి నేను మళ్ళీ జన్మలో ఎక్కడ పుడతాను, పూర్వజన్మలో ఎక్కడ పుట్టాను, ఎక్కడ ఉన్నా అని చెప్పమంటున్నాడు. అది ఒక మాయ. భగవాన్ ఇంతకీ ప్రశ్నించేవాడు ఏంటి, పూర్వజన్మలో ఎక్కడ పుట్టాను, ఏం పనులు చేశాను, మళ్ళీ రాబోయే చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఇవన్నీ అడుగుతున్నాడు. అడుగుతుంటే భగవాన్ ఏమంటున్నారంటే, భగవాన్ అంటున్నారు నువ్వు పూర్వజన్మలో ఎక్కడున్నావో చెప్పమంటున్నావు, నన్ను చచ్చిన తర్వాత ఎక్కడ ఏమవుతావో చెప్పమంటున్నావు, ఇప్పుడు ఉన్నావు కదరా పూర్వజన్మలో ఉన్నావో లేదు చచ్చాకను ఉంటా ఉండవు అది ఎదురు, ఇప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు నువ్వెవడో నీకు తెలుసు అని అడుగుతున్నా. పూర్వజన్మలో నువ్వెవడో నీకు ఉన్నా, పూర్వజన్మలో నువ్వెవడో నీకు తెలియదు, ఉన్నావో లేదు చచ్చిన తర్వాత ఉంటావో ఉండవో కూడా నీకు తెలియదు, ఇప్పుడు ఉన్నావు కదా ఆ ఉన్నవాడు ఎవడో చెప్పు. ఇప్పుడు ఉన్నవాడు ఎవడో నీకు తెలియకుండా పూర్వజన్మల గురించి తెలుసుకుని రాబోయే జన్మల గురించి తెలుసుకోవడానికి నీకేంటి లాభం, వచ్చిన లాభం ఏంటి, నీకు లోపల దుఃఖం వస్తుంది, ఇంకోటి మీకు అసలు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం నూటికి నూరు పాళ్ళు శాంతిగా ఉన్నాం అనుకోండి, నూటికి నూరు పాళ్ళు సుఖంగా ఉన్నాం అనుకోండి, నూటికి నూరు పాళ్ళు ఆనందంగా ఉన్నాం అనుకోండి, మనకు అసలు రాబోయే జన్మ అక్కర్లేదు, పూర్వజన్మ అక్కర్లేదు, సృష్టి ఈ సృష్టిలో అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, పర్ఫెక్ట్ గా ఉంటావు, పీస్ గా ఉంటావు. నీ లోపల నశాంతే, నీ లోపలన దుఃఖమే, నీ లోపలన వెలితే, నీ లోపలన రోతే, పూర్వజన్మలు ఎక్కడ ఉన్నాం, రాబోయే జన్మలు ఎక్కడ ఉంటాం, నీ లోపల అజ్ఞానం ఇవన్నీ వెతుకుతుంది. నీ ఎంతకాలం అయితే అజ్ఞానంలోంచి బయటికి రావో, ఎంత ఈ ఫాల్స్ ఇలా నువ్వు కాని దాంట్లోంచి వెనక నీ కాని దాంట్లోంచి వెంట పడతా ఉంటావు. నువ్వు ఇప్పుడే నువ్వు అసలు అజ్ఞానంలోంచి నువ్వు బయటికి రావటం లేదు, బయట రావడానికి ప్రయత్నం నుంచి అజ్ఞానం కల్పించిన విషయాల్లో కూరుకుపోతున్నావు. నువ్వు అహంభావంలోంచి అహంతలోంచి బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు, అహంత కల్పించిన విషయాలు నీడలను పట్టుకెళ్ళిపోతున్నావు, అహంత కల్పించిన నీడలు కూడా పోతున్నావు. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, అన్ని నీడలే. అంటే నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు రాబోయే జన్మలు కూడా కొన్ని ఎందుకు పూర్వ తెలుసుకోవడానికి నీకు లాభం లేదు. నీ కాల్లో ముళ్ళు ఇరిగింది, ఏ జన్మలో ఆ ముళ్ళు ఇరిగిందని విచారణ చేసి పోదు, ముళ్ళు తీసేటువంటి ప్రయత్నం చేయి. నీకు జ్వరం వచ్చింది, ఏ రోజున జ్వరం వచ్చిందని విచారణ చేసే బదులు ఉన్న జ్వరం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీకు అజ్ఞానం వచ్చి అజ్ఞానం ఎలా తొలగించుకోవాలో ట్రై చెయ్యి. రాబోయే జన్మలు పూర్వ జన్మలు నీకు తెలుసుకునే నీకు ప్రయోజనం లేదు. వాళ్ళు నిజంగా తెలుసుకుంటావు అనుకో, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు ఎవడో నీకు తెలియదు, పూర్వజన్మలు కూడా రాబోయే జన్మలు కూడా ఇవన్నీ దేహానికి సంబంధించిన గొడవలు. పూర్వజన్మలు రాబోయే జన్మలు ఇవన్నీ దేహానికి, జన్మ అంటేనే దేహానికి సంబంధించింది. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు అన్న సంగతి నీకు తెలియదు. గాఢ నిద్ర నీకు దేహం లేదు, గాఢ నిద్రలో దేహంతో అనుబంధం లేదు, మనస్సుతో అనుబంధం లేదు, సెక్స్ తోటి అనుబంధం లేదు, కలర్ తోటి అనుబంధం లేదు, ఈ జాతి తోటి మతం తోటి కులం తోటి అనుబంధం లేదు, దేశ కాలాలతో అనుబంధం లేదు. అక్కడ నువ్వు ఉన్నావా లేదా నీ కామన్ సెన్స్ వాళ్ళందరూ ఆలోచించండి. గాఢ నిద్రలో దేనితోటి సంబంధం లేదు, నీ నీకున్న ఆస్తితోటి సంబంధం లేదు, నీకున్న చదువుతోటి సంబంధం లేదు, అక్కడ నువ్వు ఉన్నావా లేదా, హూ ఇస్ దట్ ఐ, ఉండటమే కాదు శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు. నీకు ఆ నిజమైన అబద్ధమైన నేనికి పునర్జన్మలు కావాలి, అబద్ధమైన నేనికి పూర్వజన్మలు కావాలి, అబద్ధమైన నేనికి అదృష్టం దురదృష్టి అన్నీ కావాలి. నిజమైన నేనికి దేనితోటి సంబంధం లేదు, వారు ఎలా ఉన్నారు అలా ఉంటారు, దేనితోటి సంబంధం లేదు. నిజమైన నేనికి దేనితోటి సంబంధం లేదు, లేరంటే ఉంటారు. అదే గాంధీ గారు చెప్పింది, ఇంకోసారి చెప్తున్నాను, ఆ నిజమైన నేను ఎవరికైతే అనుభవం వచ్చిందో, అంటే భగవంతుడి చైతన్యం అందరి హృదయాల్లోనూ ఉంది, ఆ చైతన్యమే మనకు నిజమైన నేనుగా వ్యక్తం అవుతుంది. ఆ చైతన్యం మనకి నిజమైన నేనుగా వ్యక్తమయ్యే వరకు చావుకి జీవితానికి తేడా తెలుస్తూ ఉంటుంది. ఆ నిజమైన నేను మనకు వ్యక్తమైన తర్వాత జీవితానికి చావుకి భేదం లేకుండా పోతుంది. అది నీ కడసారి జన్మ, ఆ జన్మ కోసం ప్రయత్నం చేయమని తన భార్యకి ఒక లేఖ రాశాడు. అబద్ధమైన జీవితంలోకి వెళ్ళకు, నిజమైన జీవితం ప్రారంభించు. అంటే నిజమైన నేను నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మిజ్జానేయంలో ఉన్నాం, ఇదే దొంగ నేను, ఇదే ఫాల్స్ ఐ, ఇండివిజువల్ ఐ. ఇక్కడ అందమైన మాట చెప్పాడు భగవాన్, ఇండివిజువల్ ఐ మన అనేది యూనివర్సల్ ఐ కాదు, కాస్మిక్ ఐ కాదు, కాస్మిక్ కాన్షియస్నెస్ కాదు, ఇది ఇండివిజువల్ ఐ, బాడీ బౌండ్ ఐ, ఈ ఫాల్స్ ఐ, ఈ దొంగ నేను మిజ్జానేయం చూసావు. ఈ మిజ్జానేయం అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నేనుగా నీ లోపల నుంచి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ నేని వల్ల నీకు అర్థం, ఆ నేని వల్ల, ఆ నేను వల్ల దమ్ముడి పని అవ్వదని చెప్పి మీరు ఎందుకు చూసి మురిసిపోతున్నారు ఇప్పుడు చెప్పండి. ఆ మురిసిపోయేది ఎవరు, నిజమైన నేను మురిసిపో దొంగనైనా మురిసిపోతుంది. మీరు ఎందుకు మురిసిపోతుందో, ఆ పని దొంగనేం చేయలేదు, ఈశ్వరుడు చేస్తే మీరు మురిసిపోతారా, చేసింది ఈశ్వరుడా మీరు మురిసిపోతారా, ఆ దొంగనే చేసింది ఇదంతానే, మిమ్మల్ని చూసి మీరే మురిసిపోతున్నారు, మురిసిపోతున్నారు రైతే పోనీ. ఆ మురిసిపోవడానికి కారణం మీ దొంగనే, మిమ్మల్ని మీ దొంగనే ఏమన్నా మీకు అది సాధించి పెట్టిందా, దొంగనైన వల్ల ఏదైనా అవుతుంది అసలు. నిజమైన నేనికి అసాధ్యం అంటూ లేదు, దొంగనేనికి సాధ్యం అంటూ లేదు, నిజమైన నేనికి అసాధ్యం అంటూ లేదు, దొంగనేనికి దొంగనైన వాళ్ళు ఏది అవ్వదు, తేడకడ అవ్వదు. దొంగనే దొంగనేనికి నిజమైన నేనికి అసాధ్యం అంటూ లేదు, దొంగనేనికి సాధ్యం అంటూ ఏది లేదు, దొంగనే వాళ్ళు ఏది అవ్వదు. ఇంకోటి ఈ దొంగనే కలర్ చేసుకునే కింద పేచీలు పెరగటం, పేచీలు పెరిగి పైగా ఇది పేచీలు, ఈ దొంగనే కలర్ చేసుకోకుండా ఉంటే మంచిది, కలర్ చేసుకునే కింద పేచీలు పెరిగిపోతాయి, జగడాలు పెరిగిపోతాయి, మనిషికి మనిషికి భేదాలు పెరిగిపోతాయి, మనిషి మనిషి దూరం అయిపోతా ఉంటారు. ఈ దొంగనే ఈ దొంగనే చేసి పని ఇది, దాని ఓ పక్కన కూర్చోమంటే కూర్చోదు అది. అంటే మీరు ఏదైనా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఇక్కడ భగవాన్ చెప్పింది, ఆ పరిస్థితులను మీరు మురిసిపోతున్నారు అనుకోండి, అంటే మీకు ఆ పరిస్థితులు అనుకూల పరిస్థితులు తెచ్చింది దొంగనేనా, దొంగనైనా చేసిందా, మీకు ఈశ్వరుడు చేసాడా, అదిగా ఈ దొంగనైనా మిమ్మల్ని పైకి తీసుకొచ్చేసిందా, ఈ దొంగనైనా పైకి తీసుకురాగలదా మిమ్మల్ని, వాళ్ళు నిజంగా మీరు పైకి వస్తేని పదేమో ఈశ్వరుడి సంతోషించి దొంగ నేను. అర్జున్ అక్కడికి కృష్ణుడు చెప్పాడు అర్జునుడితోటి, ఏం చెప్పాడంటే పని నాదిరా బాబు గౌరవ నీదన్నాడు, పని నాది గౌరవ నీదన్నాడు. కృష్ణ కృష్ణ నీ నీ లీలలు మాకు అర్థమవుతాడు. చచ్చిపోమని చెప్పి చచ్చిపోమని పాండవుల చేత అడిగించాడు చంపేశాడు భీష్ముడిని, ధర్మరాజ్ చేత అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుని చంపేసేవా. కర్ణుడేమో రథం ఆ చక్రం ఎత్తుకుంటాంటే ఆ కర్ణుడు చక్రం ఎత్తుకుంటున్నాడు, చక్రం కూలిగిపోయింది భూమి మీద కర్ణుడు. అప్పుడు యుద్ధం చేయకూడదు, మళ్ళీ ఆడు చక్రం పైకి ఎత్తాక ఆడు బాణం పుచ్చుకున్నాక అప్పుడు అర్జును యుద్ధం చేయాలి. అప్పుడు కృష్ణుడు అన్నాడు నీకు టైం దొరికింది ఆయన చంపేయన్నాడు, ఎవరిని కర్ణుని చంపాను నేను అలా చేయనన్నాడు, నేను ధర్మాన్ని తప్పను అలా చేయనన్నాడు. అంటే ఎందుకన్నాడు, నాకు ధర్మాన్ని తప్పితే నాకు పాపం వస్తుంది అన్నాడు. ఎవరు అర్జునుడు అన్నాడు, ఇదన్నా రథం మీద గొడవలేదు, రథం మీద జరుగుతాం ఒక పక్కన యుద్ధం జరుగుతుంది ఈ డైలాగ్ జరిగిపోతుంది, అది నేను పాపం వచ్చి పని చేయనన్నాడు. చల్లటి వాళ్ళు ధర్మ పక్షపాతులు, పక్షవాతం కాదు పక్షపాతం, ధర్మం పట్ల పక్షపాతం ఉన్నవాడు. కొట్టేమంటాడు వీడు, నేను వాడు రథం చక్రం పైకి ఎత్తుకుంటున్నాడు ఈ టైంలో నేను చంపకూడదు. వాడు ఎక్కడికొచ్చాక ఎక్కడికి వచ్చాక వాడు పైకి వచ్చాక వాడు మామూలుగా వాడు రథం మీదకి వచ్చాక ఆ యుద్ధం ప్రారంభించాక అప్పుడు నేను కర్ణుడితో యుద్ధం చేస్తానంటాడు. ఇప్పుడు నేను చంపమంటే నువ్వు ఎందుకు చంపటం లేదంటాడు కృష్ణుడు. అది పాపం వస్తుంది కదా అలా చంపుతా అంటాడు. వాడు దేవుడు అర్జున పాపం నేను భరిస్తాను కొట్టే అన్నాడు. పాపం ఎవడు భరించగలడు, మీరు భరించగలరా? నేను దేవాది దేవుడు ఈశ్వరుడికి సాధ్యం, నిజంగా మనకు భరించి పాపాన్ని మనకు భరించలేము. అర్జున నీకేంటి భయం, ఆయన చంపితే పాపం వస్తాను కొట్టి నేను పాపం వదిలే నీకు రాదు నేను భరిస్తాను. పాపం వాడు ఈశ్వరుడు. ఏమి దేవుడు అయ్యా నువ్వు, భీష్ముడిని చచ్చిపోమని అడిగి చంపేశావు, ద్రోణాచార్యుని ధర్మరాజ్యత అబద్ధం చెప్పించి చంపించావు, కర్ణుడు రథం ఎత్తుదంటే రథచక్రం ఎత్తంటే వాణ్ణి చంపించావు, దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరుగుతుంటే తొడ చూపించి ఆడు తొడ మీద కొట్టి చంపేయమని ధర్మ భీముడికి సైజు చెప్పావు. ఏమి దేవుడు అయ్యావు కృష్ణ, ఈ పాపాలను నువ్వు భరించగలవు కానీ మేము ఎక్కడ భరించగలం పెద్దలని. వాడే దేవుడు, వాడే దేవుడు, వాడే కృష్ణుడు, వాడే ఈశ్వరుడు, వాడే పరమాత్మ. నీకే ఆత్మ చైతన్యం ఆ గొడవ ఎందుకు? నా పుట్టికి అర్థం చేసుకుంటే, నేను చేస్తున్న పనులు అర్థం చేసుకుంటే, నా పుట్టి నా దివ్య కర్మ, ఆ దివ్య డివైన్ యాక్షన్, ఆ డివైన్ కాన్షియస్నెస్, ఆ డివైన్ వర్డ్స్, నా డివైన్ బర్త్, ఈ మాంసం నీ శరీరం లాంటివి కాదు నా శరీరం. మన శరీరం లాంటిదే కృష్ణుడి శరీరం అయితే ఆడు ఆడు అర్జునుడు అర్జునుడి యొక్క గుండెకి విడిచిపెట్టిన చక్రం అప్పుడే చచ్చిపోతాడు కృష్ణుడు. ఆడి గుండెకి ఈడి గుండె ఇచ్చాడు, ఆయుధం వచ్చి కొట్టేస్తుంది కృష్ణుని, కొట్టేస్తుంది, కొట్టడం మానలేదు, వచ్చి కొట్టేస్తుంది, కొట్టేసి ఆభరణం కింద మారింది వాడి దేవుడు. అర్జున్ ఎంత బలంగా కొట్టింది అంత బలంగా వచ్చాడు ఆయుధం కొట్టేస్తుంది, కృష్ణుని కూడా కొట్టేస్తుంది, గుండె మీద కొట్టేసింది, కొట్టేసి మెడలో ఆభరణంగా మారింది. వాడు ఈశ్వరుడు. ఈ పాపాలు ఎవడో భక్తుడు అంటాడు, ఈ పాపాలు నువ్వు భరించగలవు కానీ మీరు ఎక్కడ భరిస్తాను కృష్ణ అంటాడు. ఈ గొడవలను నువ్వు భరించడం దేవాది దేవుడు, నువ్వు భరించగలం, మేము భరించగలమా, అనుభవించగలం, ఇన్ని బాధలు మేము అనుభవించగ, ఇవన్నీ నీకే, అంతకే దేవుడు అన్నారు నేను, ఇవన్నీ నువ్వే భరించు సాధ్యం, నీకు సాధ్యమే, నీకు సాధ్యమే ఇవన్నీ భరించడం, మాకు సాధ్యమా? ఏమి కృష్ణుడు అయ్యా, ఏమి దేవుడు అయ్యా, అసలు అంతస్తు మనకు అందదు. కృష్ణుడి పెళ్లి చేసుకున్నాడు, భీష్ముడి పెళ్లి చేసుకోలేదు, సుఖమహర్షి పెళ్లి చేసుకోలేదు, అంటే ఆ వైభవం మనకు తెలియదు, మనం ఊహించలేము. సరే ఒక అసెంబ్లీలో ఎలా కూర్చుని ఉండగా ఇక్కడ బ్రహ్మచారులు ఎవరో చేతులు ఎత్తండి అన్నారు, ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఇక్కడ ఇందులో కూర్చుని వాళ్ళు బ్రహ్మచారులు ఎవరంటే చేతులు ఎత్తమంటే, నిజంగా చేతులు ఎవరు ఎత్తాలి? భీష్ముడు ఎత్తాలి, సుఖమహర్షి ఎత్తాలి, సుఖమహర్షి కూర్చున్నాడు అక్కడ. బ్రహ్మచారులు ఎవరంటే సుఖమహర్షి చెయ్యి ఎత్తటం లేదు, భీష్ముడు నిజంగా బ్రహ్మచారులు, భీష్ముడు ఎత్తటం లేదు, ఈ కృష్ణుడు చెయ్యి పైకి ఎత్తేసాడు. అందరూ ఏంటి ఇడి పెళ్లి చేసుకున్నాడు ఈడి పైకి ఎత్తేస్తాడని అందరూ ఎలా చూస్తున్నారు? నీకు అన్ని ఇడి పెళ్లి చేసుకున్నాడు ఈడి పైకి అంటే నీకు అర్థం ఏంటి? ఇక్కడ భీష్ముడికి తన బ్రహ్మచర్య మీద నమ్మకం 100 రూపాయలు లేదు, సుఖమహర్షికి తన బ్రహ్మచర్య మీద 100 రూపాయలు నమ్మకం లేదు, పెళ్లి చేసుకుని కూడా తన బ్రహ్మచర్య మీద 100 రూపాయలు ఉన్నాడు. వాడు కృష్ణుడు, వాడు దేవాతి దేవుడు, వాడు ఈశ్వరుడు. ఎవరైనా అంత సభలైనా చెయ్యి పైకెత్తాడు, పెళ్లి చేసుకుని కూర్చుని చెయ్యి పైకెత్తాడు, వాడు దేవుడు. భీష్ముడు జీవుడు, సుఖమహర్షి జీవుడు, నిజంగా బ్రహ్మచారులు ఉన్నమాట నిజమే, వణికిపోయారు చెయ్యి పైకి, వణికి ఇలా చెయ్యి కొంచెం పైకెత్తేప్పుడు వణుకు వచ్చేస్తాం వాళ్ళకి. ఏమో మనసులో ఎప్పుడైనా తప్పు చేశావేమో అని, శారీరకంగా తప్పు చేయలేదు, మనసులో ఎప్పుడైనా తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ వాళ్ళకి భయం వచ్చేస్తుంది. ఏమి నిర్భయంగా చెయ్యి పైకెత్తాడు, వాడు ఈశ్వరుడు, వాడే నారాయణుడు. ఏం అర్థమవుతుంది మన మన తలకాయకి అర్థమయ్యే విషయాలా? మన తలకాయకి అది అర్థం అవటం లేదా మనం అనుకోవటం లేదు? కృష్ణుడు తెలివి తక్కువడు అనుకుంటున్నాం, లేదా అబద్ధీకుడు అనుకుంటున్నాం? అసలు స్థాయి మనకు అందదు. జీవుడు పరమాత్మను అర్థం చేసుకోగలరా?
అసలు ఒక చెడ్డవాడు ఒక మంచివాడిని అర్థం చేసుకోలేడు. అటువంటిప్పుడు జీవుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాడు అంటే మనం ఇవన్నీ మనం ఊహించలేని విషయాలు. వాడే దేవుడు, వాడే నా రాయుడు. నా జన్మను అర్థం చేసుకుని, నా శరీరాన్ని అర్థం చేసుకుని, నా మాట అర్థం చేసుకోండి. భగవంతుడి ఉడికే భగవంతుడి జన్మ ఎలా ఉంటుందో, భగవంతుడికి చావు ఎలా ఉంటుందో, భగవంతుడి కర్మ ఎలా ఉంటుందో, భగవంతుడి మాట ఎలా ఉంటుందో, పుట్టికి ఎలా ఉంటుందో తెలియని వాడు, చావు ఎలా ఉంటుందో తెలియని వాడు పుడితే నీకు అర్థమవుతుందా అర్జున? పుట్టికి ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియని వాడు పుట్టినట్టు కనిపిస్తే నీకు తెలుస్తుందా అర్జున? నా గుణాలను ఎంజాయ్ చేయగలరు. ఇంకేమక్కర్లేదు, భగవంతుడి గుణాలను ఎంజాయ్ చేసినా మనకు జ్ఞానం వచ్చేస్తుంది. ఈ కృష్ణుని మీద మనకు ద్వేషం కలుగుతా అంటే మనం ఎంజాయ్ చేస్తాం ఇంకా. అది కాదండి, కృష్ణ అలా భగవంతుడిలోని గుణాలను మనం ఎంజాయ్ చేసిన మనకు ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నాం. దేవుడి మీద మనకు అసూయ కలుగుతా అంటే ఇంకా మనకు ఆడు గుణాలను మనం ఎంజాయ్ చేస్తాం. దేవుడి మీద ప్రేమ లేదు, ప్రీతి లేదు, ఇష్టం లేదు, పని వదిలేయండి. దేవుడి మీద ద్వేషం కలుగుతా అంటే వాళ్ళు ఉన్న కళ్యాణ గుణాలను మనం ఎంజాయ్ చేయగలం. నా గుణాలను ఎంజాయ్ చేసిన చాలు అయ్యా, మీకు ఆత్మ సముపార్జన సాధ్యమే. మీరందరూ జ్ఞానానికి వారసులే. భగవంతుడు మీకు తెలియబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన అడిగేది ఒకటే, మీరు కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. రెండు చేతులు దగ్గరగానే ఉన్నాయి, రెండు చేతులు దగ్గరగా ఉన్నాయి. ఇలా చప్పట్లు అయితేనే ముచ్చట్లు. వాడు మీకు తెలియబట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు, వాడు తెలియబట్టి మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు. అంతే తెలియబట్టడం లేదు. అది మీకు లోపల ప్రిపరేషన్ కనుక ఉంటే, లోపల మెచ్యూరిటీ కనుక ఉంటే కొన్ని క్షణాల్లో మీకు ఎరుకులోకి వచ్చేస్తాడు. మీరు కూర్చుని వాళ్ళు నిలబడకుండా ఎరుకులోకి వస్తాడు. ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఎప్పుడు ఎక్కడ ఎలాగా మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, కృష్ణుడు అన్నాడు ఏమీ కంగారు పడొద్దని. ఇంచదంటే మీ దైవాన్ని తెలుసుకోవడానికి మీరు బలోపేతం అవుతున్నారన్న సంగతి మీకు తెలియటం లేదు. ఎవరైనా విమర్శిస్తుంటే మీరు కంగారు పడటం లేదు అనుకో, దానివల్ల మీరు బలోపేతం అవుతున్నారు. అంటే ఆధ్యాత్మికం మీకు బలం వచ్చేస్తుంది, అలా వ్యవహరింగ్ లేకపోవటం, దానివల్ల మీకు ఆత్మ ఎరుకులోకి వస్తుంది. మీ మనసు ఎవరైనా స్తోత్రాలు చేసినా, ఎవరైనా విమర్శలు చేసినా మీకు చాపల్యం కనుక లేకుంటే మీ మనస్సు చైతన్యంలో వీరీనమవుతుంది అర్జున. అంటే ఈవేళ ఇంచేత మనకి రమణ మహర్షి పుస్తకం చేతితో పుచ్చుకున్నాం, కృష్ణుడు భగవద్గీతలోకి వెళ్ళిపోతున్నాం. దీనికి కారణం ఉంది, నరసింహరావు గారికి కృష్ణుడైనా భగవద్గీత అయినా బాగా ఇష్టం అనుకున్నది. ఏంటి ఇక్కడ జరిగేది ఒకటి, అది కూడా మన చేతిలో లేదు. నరసింహరావు గారికి గీతాభవనం కట్టించిన నరసింహరావు గారికి కృష్ణుడన్నా నారాయణుడు. కృష్ణ కృష్ణ సర్వేశ్వర అంటూరా, సర్వేశ్వర నువ్వేరా సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు నువ్వే, సర్వులకి అంతర్యామి నువ్వే, అంతర్య వ్యాపించిన వాడు నువ్వే. నరసింహరావు గారు ఎక్కువ కృష్ణ సర్వేశ్వర అనేవాడు. ఎప్పుడో భగవద్గీతనే ఆ బంధువుల ఇంటికి వెళ్ళి ఆయన చిన్నప్పుడు గుమ్మడిగూడులో చూశారంటున్నారు. ఆ భగవద్గీత పుస్తకం కూడా నరసింహరావు గారు ఎప్పుడు చూడలేదట. భగవద్గీత మన హిందూ మతానికి టెక్స్ట్ బుక్ లాంటిది. ఎప్పుడో గుమ్మడిగూడులో చూశారంటున్నారు. అదే పూర్వం డబ్బులైనా పుస్తకాలైనా గూట్లో దాచుకునేవారు. ఇప్పుడే పర్సలు వచ్చినాయి, కానీ పూర్వం ఉండే డబ్బులు కూడా గూట్లో పెట్టుకునేవారు, పర్సలు పుస్తకాలు కూడా గూట్లో. ఇప్పుడు బీరువాలు అవి తక్కువ ఉండి గూట్లో పెట్టుకున్నారు. గోళ్ళకు గూళ్ళు ఉండేవాడు, అయినా మట్టి గోళ్ళు ఆ గూట్లో పెట్టుకున్నారు. నేను చూశారు, చూసింది ఏంటంటే భగవద్గీత అంటే మీరు ఎప్పుడు చూడలేదని ఆయన చేతికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు భగవద్గీత మీద ప్రీతి కలగటం. ఎప్పుడైతే చించినాళ్ళు గీతాభవనం కట్టాలి. ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా, స్థలం సొంతం, ఆ శరీరం చెమట, ఆయన చెమట, ఇందులో ప్రతి ఇటుకలోనే ఆయన చెమట ఉంది. ఎవరిని ఒక రూపాయి అడగలేదు. ఆయన అనేవారు, నా శరీరం చనిపోయిన తర్వాత మీరు ఆ కృష్ణుడికి ఏమైనా బంగారు వస్తువులు చేయించుకుంటూ చేయించుకొని నాకు సంబంధం లేదు. మీరు ఏదైనా ఇక్కడ ప్రవచనాలు పెట్టుకోండి, మీరు ఏదైనా మంచి పనులు చేసుకోండి, ఇక్కడ కళ్యాణాలు చేసుకోండి, నాకు సంబంధం లేదు. యజ్ఞయాగాలు చేసుకోండి, నాకేం సంబంధం లేదు. కానీ స్థలం అయింది, డబ్బు, ఆ ఇటుకలు సొంతంగా తీసుకుని, కొన్న ఇటుకలు కాదు, పెద్ద ఇటుకలు సొంతంగా తీసుకున్నారు. ఆయన కోటీశ్వరుడు కాదు, బిర్లా కాదు, టాటా కాదు, ఆయన సామాన్య సంసారం. ఆయనకి తినేవాళ్ళు వారసులు చాలా మంది ఉన్నారు నరసింహరావు గారికి. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి, వాళ్ళకి కేటాయించవలసింది కేటాయించేసి, ఒక డబ్బు ఇవ్వటమే కాకుండా స్థలం ఇవ్వటమే కాకుండా, ఇలా ఆయన శారీరకంగా కష్టపడి ఇటుకలు మోసి, ఇక్కడ మట్టి మోసి, ఇక్కడ పెద్ద పెద్ద గోళ్ళ కట్టించి ఆ గీతా భవన్ ఇక్కడ నిర్మించారు. అంటే ఆయన మనకి పట్టుబడాలనుకున్నప్పుడు పట్టుబడతాడు, కానీ మనం పట్టుకోలేము. కృష్ణుడు ఎటువంటి వాడంటే ఆయన మనకు పట్టుబడాలి, వీళ్ళకి అనుకున్నప్పుడు పట్టుబడతాడు, కానీ మనం పట్టుకోలేవాడిని. అయ్యో వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పట్టుబడిపోదాం, వాళ్ళు దొరికేద్దాం అనుకున్నప్పుడు దొరికేస్తాడు. అందుకని మనంతరం మనం పట్టుకోలేము. వాడి దేవుడు ఏంటి, ఈ చిన్న మనస్సు, ఈ చిన్న బుద్ధి, ఈ గోడ పక్కన ఏముందో తెలియదు, ఈ చిన్న బుద్ధి ఈశ్వరుణ్ణి పట్టుకునేది. రేపేమవుతుందో తెలియదు, గోడ పక్కన ఉంది ఏమో తెలియదు, ఇంకో గంటలో ఏమవుతుందో తెలియదు మనకి. మనమే ఈశ్వరుని పట్టుకునేది. అంచేది నువ్వు పూర్వ జన్మలు కూడా వదిలేయి, రాబోయే జన్మలు కూడా వదిలేయి, భూతకాలం కూడా వదిలేయి, రాబోయే కాలం కూడా వదిలేయ్యా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నేను నేనంటున్నావు కదా నువ్వు. ఆ నేనెవరో నీకు తెలుసా? ఆ నేనుంటే అంతా ఉందా, నేను లేకపోతే ఏదైనా ఉందా? ఈ నేనుంటేనే అంతా ఉంది, ఈ నేను లేకపోతే ఏది లేదు. ఆ నేనెవరో నీకు తెలుసా? నీ దుఃఖ కారణం అది, నీ అశాంతికి కారణం అది, నీ పునర్జన్మల కారణం అది. దేహం కాదు నీ పునర్జన్మలకి. నువ్వు నేను నేను అంటున్నావు కదా, ఆ నేను ఈ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు, ఈ దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు. ఈ దొంగ చావులు, ఈ దేహం, ఈ నేననే తలంపు, ఈ నేననే తలంపు ఎప్పుడైతే నీకు డిజప్పేర్ అయిపోయిందో, అంటే ప్రతి దేహంతో ఆ దేహంతో తాదాప్యం పొందుతా ఉంటుంది. నీ నేను మిథ్యా నేను, అది పుట్టినప్పుడు నువ్వు పుట్టావు, అది నశించే వరకు ఇలా చావులు పుట్టుకులు ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. అది ఏదో అది ఏ రోజైతే నశించిందో ఆ రోజు నుంచి నీకు శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది. ఈ మిథ్యా నేనే మనకు వేరు బుద్ధి కలగజేస్తుంది, భయం వేస్తుంది. మనం పాలకొల మీటింగ్లో చెప్పుకున్నాం, కోరికోటి, కోపం ఒకటి, లోభిత్వం ఒకటి, లేదా ఇంకోటి భయం ఒకటి, ఇవన్నీ కారణ శరీరంలో ఉంటాయి. అది ఒకసారి తొంగు చూసి మనస్సులోకి వస్తాయి. మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు కొంతకాలం మనస్సులో ఉంటాయి, ఇంకా అజాగ్రత్తగా ఉంటాయి, శరీరంలోకి వచ్చి ఊపిస్తాయి, ఊగిస్తాయి. ఇంకా శరీరంలోకి వచ్చాక కంట్రోల్ మన కంట్రోల్లో ఉండదు. ఈ మరి చచ్చిపోయినప్పుడు మన కారణ శరీరంలోకి వెళ్ళిపోతాయి. మరి మనస్సు మన కొత్త శరీరం తయారైనప్పుడు ఈ మనస్సు ప్రాణం వీళ్ళిద్దరు కొత్త శరీరంలోకి వచ్చేస్తారు. ఈ ప్రాణాయము ముక్కులో తిరగటం ప్రారంభమవుతుంది. ఆ కారణ శరీరంలో ఉన్న కోపాలు, ద్వేషాలు, ఈ కష్టాలు, దుఃఖాలు, ఈ ట్రబుల్స్, డిఫికల్టీస్, ఈ భర్తలు, రీభర్తలు, నెమ్మదిగా కారణ శరీరంలో ఉన్న భయాలు, ఆ ద్వేషాలు, కష్టాలు, ఇవన్నీ కారణ శరీరంలో మనస్సులో వ్యక్తమవుతాయి. ప్రాణమేమో శరీరంలో వ్యక్తమవుతుంది. ఈ మనస్సులోకి ఆ గత జన్మల యొక్క వాసనని కూడా మనస్సులో వ్యక్తమవుతాయి. ఈ ఆత్మ కూడా నీడల్లాగా నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మానుభవం కలిగిందో ఈ ప్రాణము, ఈ మనస్సు ఆత్మను లయమవుతాయి. అది కడసారి జన్మ అర్జున. మళ్ళీ అర్జున దగ్గరకు పోతున్నా. ఈ బలవంతాన్ని చేతి దగ్గర, పుస్తకం దగ్గరికి వద్దామని, బుద్ధి ఇక్కడ దగ్గర పెట్టుకుందామని ఎక్కడికో భగవంతుని దగ్గరికి పోతాను. బుద్ధి దగ్గర పెట్టుకోలేకపోతాను. అంటే వాసన క్షయం బట్టికి మీరు అనుకున్న తేలిక కాదు. మన ప్రయత్నం ఉండాలి, కాలం కలిసి రావాలి. ఇవన్నీ ఉన్నా పర్లేదు, ఇవన్నీ ఉన్నా అంతర్యామి అనుగ్రహం ఉండాలి. మీరందరూ ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ, మన అందరం మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళని అందరూ అనుకుంటున్నారు. దేవుడు అనుకోవాలి మీరు మంచివాళ్ళని. ప్రతి వాడు ఏమనుకుంటాడంటే మేము మంచివాళ్ళు. అక్కడితో సరిపెట్టరు. మా కుటుంబం మంచిది, మా పూర్వీకులు మంచిది, మా తాతలు మంచివాళ్ళు. ఇక్కడ సరిపెట్టరు. వాళ్ళు పూర్వీకులు మంచివాళ్ళు అంటే వాళ్ళ తాతలు మంచివాళ్ళు అంటే వాళ్ళ ముత్తాతలు మంచివాళ్ళు అంటుండే. వాళ్ళు నిజంగా వాళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎందుకు కలగలేదు? మరి వాళ్ళు ఋషులు ఎందుకు అవ్వలేదు? అవి కూడా వచ్చేస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా గుర్రబండి వెళ్తామనుకోండి, బండి కూడా చక్రాలు ఎలా వచ్చేస్తాయో అలా ప్రతి జన్మకి మనస్సు ప్రాణం, మనస్సు ప్రాణం, దేహాలు మారుతాయి, ఇంకో దేహంలో వ్యక్తం అవుతా ఉంటుంది ఆ ప్రాణము మనస్సు. ఆత్మానం ఎప్పుడైతే నీకు ఆత్మలో లయమయ్యో ఈ రెండుని, ఏ చైతన్యం ఎప్పుడైతే ప్రాణము మనస్సు లయమయ్యో, ఇంకా నీకు సంబంధం ప్రకృతి నీ నిడిచిపెట్టేస్తుంది, మాయ నీకు దారి ఇచ్చేస్తుంది. ఆ కాటల కుక్కకు యజమాని దారి ఏమని చెప్తే ఎలా ఉండో, అలాగే నీకు కూడా ఈశ్వరుడు చెప్తే ఈ కాటల కుక్కతోటి వాడు దారి ఇచ్చేస్తుంది. మనం ఈశ్వరుడు దయ లేకుండా మనం కాటల కుక్కటానికి దెబ్బలాడికెళ్తే మన పీక్ కలిసేస్తుంది, ఉన్న ప్రాణం పోతుంది, నొక్కేస్తుంది, తలుపు సందేహం పెట్టినట్టు నొక్కేస్తుంది అక్కడ కాటల కుక్క. ఇంకోటి మాయ పీడించేస్తుంది. ఈశ్వరుని కనుక దయ లేకపోతే, ఈశ్వరు అనుగ్రహం లేకపోతే మన చెరుకు, ఈ చెరుగ్గడ చూడండి, ఈ చెరుగ్గడ ఏ విధంగా అయితే రసం తీయడానికి పిప్ అయిపోతుంది అది. అదేవిధంగా ఈశ్వరుడి దయ మనకు వచ్చే వరకు ప్రకృతి మాయ మనల్ని పీడించేస్తుంది. ఈ మధ్యన కృష్ణ భక్తుడు మాట అన్నాడు, ఒట్టిగడ్డి పచ్చగడ్డి తినేవాళ్ళక చెరిగ్గడ రసం తెలిసేది, రుచి తెలిసేది. ఒట్టిగడ్డి పచ్చగడ్డి మేసేవాళ్ళక చెరిగ్గడ రసం తెలిసేది. ఈ ప్రకృతి, ప్రకృతి గుణాల్లో కాలిపోతున్న మీక కృష్ణుని యొక్క శక్తి మీకు తెలిసేది. ఒట్టిగడ్డి పచ్చగడ్డి తినేవాళ్ళక చెరుకు రసం రుచి తెలిసేది. ఈ ప్రకృతిలో కొట్టుకుపోతున్న, మాయలో కొట్టుకుపోతున్న మీక ఈశ్వరుడు అయి రుచి కనిపించేది. అయితే ఒట్టిగడ్డి తినేవాడికి పాయసం రసం ఏం తెలుస్తుంది వాడికి? మీరు ఎడ్లు చెప్పండి, బూరెలు పెట్టండి, పచ్చగడ్డి తిన్నాడు తినేస్తాయి. మీరు ఎప్పుడన్నా బూరెలు వండుకుంటే మీ ఇంట్లో ఎడ్లకి పెట్టండి, ఆ ఎడ్లు పెడితే ఏం చేస్తాయంటే, మనం అంతకుముందు ఒట్టిగడ్డి తింటాయి కదా, ఈ బూరెలు కూడా ఒట్టిగడ్డి తిన్నాడు తినేస్తాయి. అంటే వాసనాక్షయం మీరు అంత తేలిక కాదు. వాసనాక్షయం మీ ప్రయత్నం ఉండాలి, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అయితే మీ ప్రయత్నమే ఈశ్వరుడు అనుగ్రహంగా మారుతుంది. మీ ఎఫర్ట్ ఉండాలి, గ్రేస్ ఉండాలి. ఆయన మీ ప్రయత్నమే అనుగ్రహంగా మారుతుంది. అంటే దేహానికి గొడవలన్నీ నీ మీద తెచ్చుకుంటున్నావు. దేహానికి సంబంధించిన, దేహం చనిపోయినప్పుడు చనిపోయానని, దేహం పుట్టినప్పుడు పుట్టానని, నీ మనసు బెంగా ఉంటే ఆత్మ కూడా బెంగా ఉందని, దేహం చనిపోయినప్పుడు ఆత్మ కూడా చనిపోతుందని, దేహం పుట్టినప్పుడు ఆత్మ పుట్టిందని, నీ మనస్సు బెంగగా ఉంటే ఆత్మ కూడా బెంగగా ఉందని, నీ మనస్సు సంతోషంగా ఉంటే ఆత్మ సంతోషంగా ఉందని, ఈ దేహం గొడవలో మనస్సు గొడవలో దాని మీద ఆరోపిస్తున్నావు. ఇట్ ఈజ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ నాన్సెన్స్. అసలు సూర్యుడు ఉదయించాక ఇంక చీకటి ఆగదు. నీకు ఆత్మజ్ఞానం కలిగాక అజ్ఞానం ఆగదు. ఉండమన్నా ఆగదు, ఆగటానికి అవకాశం లేదు. అంటే నీకు ఆత్మానుభవం ముగిస్తున్నాం. ఇంకేదైనా కొద్దిగంట అమలాపురంలో కొంత చెప్తాం, ఇది అరగంట గంట చెప్తాం. ఈ మాటల కంటే బౌలం గొప్పది, మాటల కంటే అనుగ్రహం గొప్పది, వెండి కంటే బంగారం గొప్పది. హృదయంతో మాట్లాడేప్పుడు, ఆప్యాయతలు ఉన్నప్పుడు మాటలతో పని లేదు. మీ మీద నాకు ప్రేమ లేనప్పుడు ఎక్కువ మాట్లాడాలని, అలాగే నా మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎక్కువ మాట్లాడాలని. నాకు ప్రేమగా ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు మాటలతో పని లేదు. మీరు కొత్త చుట్టాలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కల్పించుకుని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మాట్లాడకపోతే ఏదో బాగుండదేమో అని ఏదో అనుకుని వాళ్ళకు కూడా అహంకారం ఉంటుంది కదా. అహంకారం కొన్ని మ్యాచ్ వేస్తూ ఉంటారు. ఆ కొత్త చుట్టాలకు అహంకారం ఉంటుంది, వాళ్ళకు కూడా మ్యాచ్ వేయాలి. అందుకోసం ఏదో కల్పించి మాట్లాడుతూ ఉండాలి, మీరు బాగున్నారా మీరు బాగున్నారు. అంటే ఆత్మజ్ఞానం కలిగే వరకు ఒక మనిషికి ఎక్కువ అహంకారం ఉండొచ్చు, ఒక మనిషికి తక్కువ అహంకారం ఉండొచ్చు. అహంత కానీ ఎంతో కొంత ప్రతి మనిషికి ఉంటుంది. అహంతి కడ కొంత మేత ఇస్తేనే కానీ వాడు సంతృప్తి పడరు. ఇది లోకం. అదే మీరందరూ మంచివాళ్ళు మంచివాళ్ళని మీరు అనుకోకూడదు. దేవుడు అనుకోవాలి మీరు మంచివాళ్ళని. మీ అంతర్యాముగా ఉన్న సర్వేశ్వరుడు వాడు అనుకోవాలి మీరు మంచివాళ్ళని. కానీ మీరు మేము మంచివాళ్ళని, మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటే కాదు. మీకు మార్కులేసే, మీకు మోక్షాన్ని ఇచ్చే, నిర్వాణ సుఖాన్ని మీకు ప్రసాదించే ఆ మోక్ష సుఖం, ఆ స్వర్గరాజ్యానికి తాలూకు సుఖం, ఆ స్వతంత్రమైన సుఖం ఎప్పుడు ఈ పరిమితుల్లోంచి బయటకు వచ్చినప్పుడు కదా. పరిమితులు లేని వస్తువు మీకు ఎరుకులోకి వచ్చాడు. భగవాన్ చెప్తున్నారు, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. అది నీకు ఎరుకులోకి వచ్చే వరకు, అది నీకు ఎరుకులోకి వచ్చే వరకు ఈరోజు జన్మలు వస్తూ ఉంటాయి, శవాలు మోస్తూ ఉండాలి. అదృష్టం వస్తుంది, దురదృష్టం వస్తుంది. తర్వాత ఇంకోటి సందేహాలు వస్తాయి, దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అని. అలా మోక్షం అనేది ఉందా, అలా జ్ఞానం అనేది ఉందా, ఇవన్నీ కాలక్షేపం మాటలేమోని, ఇలా రకరకాల సందేహాలు వస్తాయి. నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమయ్యే వరకు లేని దాన్ని ఉందని అనుకుంటూ ఉంటావు. అనుకోవటమే కాదు, లేనిపోయిన సందేహాలన్నీ వస్తూ ఉంటాయి నీకు. అదే మాయ. ఇంకో కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఎన్ని కోణాల నుంచి వైభవం చూపించాడు. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. ఒక మీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నా, కృష్ణుడు చెప్తాడు గీతలో, మీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా మీ బుద్ధిలో, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, కృష్ణుడైన వాడు ఒకడున్నాడు, నారాయణుడు అనేవాడు ఒకడున్నాడు, సృష్టికర్త అనేవాడు ఒకడున్నాడు. ఈ సృష్టికి ఒక యజమాని ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడని మీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని లోపాలు ఉన్నా, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడని దృఢ నిశ్చయం కనుక మీకుంటే మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాది అన్నాడు ఈశ్వరుడు. మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాది, మీకు మోక్ష సుఖం ప్రసాదించేది నేను. మనం ఆదివారం ఒక రకంగా ఉంటాం, సోమవారం ఒక రకం, మంగళవారం ఒక రకం, రోజుకు ఒక రకంగా ఉన్నా పర్లేదు, ఉదయం ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం. మూలశంక జనం, మూలశంక జనం ఏ రోజున ఏం మాట్లాడతాడు తెలియదాడికి. ఆ బాధ మూలశంక బాధ పెడతాను అనుకోండి, ఆ టైంలో ఒక రకంగా మాట్లాడతాడు. ఆ మూలశంక బాధమైనప్పుడు వెళ్ళినప్పుడు మూలశంక బాధ ఉన్నాడు, ఒకసారి ఏ టైం ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. మూలశంక జనం అంటారు ఆయన. మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, నారాయణుడు ఒకడున్నాడు, ఈశ్వరుడు గోవిందుడు ఒకడున్నాడు. గోవిందుడు అంటే ఎవరు? ఆయన చెప్పిన వాక్యముల చేత, ఆయన వాక్యములు, గోవిందుడు చెప్పిన గోవులు అంటే వాక్యములు. ఆ వాక్యము గోవింద వెంకటేశ్వర తిరుపతి వెళ్ళినప్పుడు గోవింద 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 అందరూ వెంకటేశ వెంకటేశ అంటారు. గోవింద గోవింద గోవింద, ఆ గోవిందుడు ఏ వాక్యాలైతే చెప్పాడో ఆ వాక్యాలకు మన ఆనందం కలగజేస్తంటే, గోవిందుడు చెప్పిన వాక్యాలను మనం దుర్రుకుంటంటే, ఆ గోవిందుడు చెప్పిన వాక్యాలను మనం ఆనందించి అనుభవిస్తుంటే, ఆ గోవిందుడు తెలియబడతాడు, వాడే గోవిందుడు. గోవింద 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 నారాయణ వెంకటేశ ఈశ్వర అంటే మనం ఎలా తెలుస్తుంది? భగవంతుడు చెప్పిన వాక్యాల వల్లే భగవంతుడిని పట్టుకోవాలి మనం, అడే గోవిందుడు. ఇప్పుడు గోవిందుడు చెప్పిన వాక్యాలనే పట్టుకుని గోవిందుని చేరుకోవాలి, లేకపోతే మనకు ప్రమాణం ఏంటి? నీ అహంకారం ప్రమాణమా? భగవంతుడు చెప్పిన మాటను మనం ప్రమాణంగా తీసుకుంటే, గోవిందుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుంటే గోవిందుడి పాదాలు మనకు దొరుకుతాయి. అది
మనిషి యొక్క అహంకారం ప్రమాణం కాదు, లేకపోతే రాజ్యాంగం ప్రమాణం కాదు. రోజుగా రకంగా మారుస్తూ ఉంటారు దాన్ని. గోవిందుడంటే గోవిందుడంటే ఆత్మే, ఆత్మ యొక్క సారమే గోవిందుడు, చైతన్యం యొక్క సారమే గోవిందుడు, ఆత్మ సారమే గోవిందుడు, ఆత్మే గోవిందుడు. వాడు చెప్పిన మాటే ప్రమాణంగా తీసుకుంటే వాడు పాదాల దగ్గర చేరుకుంటాం. వాడే గోవిందుడు, గోవింద గోవింద గోవింద. ఇది మాటలతోటి పని లేదు. ఇంకా ప్రవచనాలు కూడా తగ్గించేద్దాం, మాటలతోటి పని లేదు. మౌనానుకున్న సౌందర్యం మాటక లేదు. అంటే నీకు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని అధ్యయనాలు చేసినా వాసన క్షయం అవ్వరకు. మీకు ఏదైనా కొంత అనుభవం ఉన్నా ఆ వాసన క్షయం పూర్తయ్యే వరకు అది నిలబడదు. వాసన క్షయం అవటానికి సాధన యొక్క ప్రయోజనం. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, ఇతరులు కూడా మీకు అనవసరం. మీ బలహీనతలు చూసుకోండి, ఆ బలహీనతను నెమ్మదిగా బయటికి లాగి కాల్చి బూడి చేసుకోండి. ఆ బలహీనతను తొందరగా విడిచిపెట్టదు. ఏం చేద్దాం, అనేక కొన్ని వేల జన్మల నుంచి మీకు కూడా వస్తుంది ఆ బలహీనత. ఆ బలహీనతని మీరు జాగ్రత్తగా మీరు దాన్ని భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని, భగవంతుని ఎందు భక్తి పెట్టుకుని, అంటే భగవంతుని ఓ పక్కన మీరు ప్రయత్నం చేస్తూ, భగవంతుని మాట మీద నమ్మకం ఉండి, భగవంతుని పాదాలను విశ్వసిస్తూ, మన రక్షకుడు కూడా ఉన్నాడు అనేటువంటి నమ్మకం మీరు పెట్టుకుని మీ ప్రయత్నం మీరు కనుక చేస్తుంటే వాసన అక్షయం అవుతుంది. మీ హృదయంలో బండర రాళ్ళు మీ ప్రయత్నం వల్ల పోతాయా? ఈశ్వరుని దయ లేకుండా మీ హృదయంలో ఉన్న బండరాళ్ళు పెద్ద పెద్ద బరువు బరువు కొన్ని కోట్ల జన్మలు తీసుకొచ్చే బండరాళ్ళు ఈశ్వరుని దయ లేకుండా మీ చేతులతోటి మీరు తీసుకోగలరయ్యే. చివరికి ఒక సిగరెట్ కాల్చి అలవాట్లోంచి కూడా మనం బయటికి రాలేము ఈశ్వరుని కరుణ లేకుండా. పెద్ద పెద్ద గొడవలు అక్కర్లేదు. ఈశ్వరునికి దయ లేకుండా ఒక సిగరెట్ కాల్చి అలవాట్లోంచి కూడా మనం విడుదల పొందాం. అంచేది ఈ అలవాట్లే మనకున్న బలహీనతలే మానసిక వ్యాపారం. ఈ మానసిక వ్యాపారం వల్ల పునర్జన్మలు వస్తున్నాయి. మానసిక వ్యాపారం ఆగిపోతే మనసు ఆత్మలో విలీనం అవుతుంది. అప్పుడు నీకు ఆత్మస్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే నేను. అది అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే అమృతానుభవం కలిగిన వాడికి ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది వైడ్నెస్ ది సీస్ ఆఫ్ ఆనందా.